ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ ಶ್ರೀ ಗೌರಿ ಕೇದಾರೇಶ್ವರಾಭ್ಯಾಂ ನಮಃ ವಿಘ್ನೋತ್ತುಂಗಗಿರೀಶಮರ್ದನ ಪವಿಃ ವಿಘ್ನಾಬ್ಧಿ ಕುಂಭೋದ್ಭವ ವಿಘ್ನಉಘ್ರೌಘ ಘನಪ್ರಚಂಡಪವನೋ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾತುನಃ ಜಯ ಕಾಶೀ ಮಹಾವಿದ್ಯೆ ಪತಿತಾನಂಚ ಪಾವನೆ ತ್ವಾಮೃತೇ ಗತಿರನ್ಯೇನ ಸಂಸಾರೇ ಮಜ್ಜತಾಮಿಹ ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪವೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾಮಿ ಶ್ರೀಮತ್ ಪರಸ್ಮೈ ನಿಜಚಿದ್ಘನಾಯ ಗೌರೀತಪೂರ್ಣಫಲಪ್ರದಾಯ ಕೇದಾರನಾಥಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ ಕಾರಣಕಾರಣಾಯ ಯಾ ಕೇದಾರಪುರಃ ಸದಾ ವಿಲಸತೆ ಕಾಶ್ಯಾಂ ಪ್ರಜಾಂತಾರಯನ್ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರತಟಿನೀಂ ಸಂಯುಜ್ಯ ತತುಷ್ಟಿದ ಯಾ ಕಾಶೀ ಜನತಾಃ ಸಂಘಶಮನೆ ಸಂದರ್ಶನಾತ್ಮಜ್ಜನಾತ್ ಪ್ರಾಚೀನಾ ಮಣಿಕರ್ಣಿಕಾ ಭವತು ನಃ ಪಾಪೌಘ ವಿಧ್ವಂಸಿನಿ ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜ ಸರ್ವದಾ ಸರ್ವದಾ ಅಸ್ಮಾಕಂ ಸನಿಧಿ ಸನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠ ನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜ್ಞಾನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯ ಶ್ರೀ 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 ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯವರ್ಯುಲು ಶ್ರೀ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರರು ಜಗದ್ಗುರುಗಳು ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಚರಣ ಪದ್ಮಮುಲಕು ಸಪ್ರಶ್ರಯ ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಮುಲು ಆಚರಿಸುತ್ತು ಕಾಶಿ ಕೇದಾರ ಮಹತ್ಯಂ ಚೆಪ್ಪುಕೊಂಡು ಉನ್ನಾಂ ಪ್ರಾರಂಭಿಸ್ತೂ ಉನ್ನಾಂ ಕಾಶಿಲೋ ಉನ್ನಟುವಂತೆ ಆ ಗೌರಿಕುಂಡಮು ಲೇದಾನೇ ರೇತೋದಕ ತೀರ್ಥಂ ಹರಪಾಪ ತೀರ್ಥಂ ಗೌರಿಕುಂಡಂ ಅಂತಾರು ವಾಟನೇ ದಾನ್ನೇ ಆ ತೀರ್ಥ ಮಹಾತ್ಮ್ಯಂ ಚೆಪ್ಪುಕೊಂಡುನಾಂ ಅಲಾಗೇ ಅಕ್ಕಡ ಉನ್ನಟುವಂತೆ ಕೇದಾರೇಶ್ವರುಡು ಯೊಕ್ಕ ಮಹಿಮ ಕೂಡ ಚೆಪ್ಪುಕೊಂಡುನಾಂ ಈ ರೆಂಡೂ ಕೂಡ ಆ ತೀರ್ಥ ಸ್ನಾನಂ ವಲ್ಲ ಸರ್ವಪಾಪಾಲು ಪೋತಾಯಿ ಮುಖ್ಯಂಗಾ ಕಾಶಿನಿ ಗುರಿಂಚಿ ಗಾನಿ ಪರಮೇಶ್ವರುನಿ ಗುರಿಂಚಿ ಗಾನಿ ಪರಮೇಶ್ವರುಡು ಯೊಕ್ಕ ಭಕ್ತುಲನ್ನು ಗುರಿಂಚಿ ಚೇಸಿನಟುವಂತಿ ಅಪರಾಧಂ ದಾನಿಕಿ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಂ ಅಂಟೂ ಲೇದು ಶತಕೋಟಿ ಜನ್ಮಲೈನ ಎನ್ನಿ ಪಾಪಾಲು ಚೇಸಿನಾ ಎನ್ನಿ ಅಪರಾಧಾಲು ಚೇಸಿನಾ ಸರ್ವಾಪರಾಧಮುಲಕು ನಿಷ್ಕೃತಿ ಆ ಗೌರಿ ತೀರ್ಥಮು ಅದೇ ರೇತೋದಕ ತೀರ್ಥಮು ಅದೇ ಹರಂ ಪಾಪ ತೀರ್ಥಮನಿ ಚೆಪ್ಪುಕೊನಾಂ ಚಂದ್ರವಾನ್ ಅನೇಟುವಂತಿ ರಾಜುಗಾರು ಅಹಂಕಾರಂಗಾ ಪಲಕಿ ತನೇ ಜ್ಞಾನಿನನಿ ವಿಶ್ವೇಶ್ವರಾದಿ ಲಿಂಗಮುಲನು ಕಾಶಿನಿ ನಿಂದಿಸಿ ಚಿವರಿಕಿ ಆ ಗೌರಿಕುಂಡಂಲೋ ಸ್ನಾನಂ ಚೇಸಿ ಆ ಶಿವಾಪರಾಧಮು ನುಂಡಿ ಕಾಶಿ ನಿಂದಾಪರಾಧಮು ನುಂಡಿ ವಿಮುಕ್ತುಡೈನಾಡು ಪರಮೇಶ್ವರುನಿ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಿ ಮಳ್ಳೀ ಹಿಮಾಲಯ ಕೇದಾರಂಲೋ ಆಯನ್ನು ದರ್ಶಿಸಗಲಿಗಾಡು. ಅಲಾಗೇ ನಿನ್ನ ಭಾಷ್ಕರುಡು ಅನೇಟುವಂತಿ ಬ್ರಾಹ್ಮಣುಡು ಬಹು ದುರ್ಮಾರ್ಗುಡು ಬಹುಪಾಪಿ ಚೆಪ್ಪಡಾನಿಕಿ ವೀಲ್ಲೇದು ಅಸಂಖ್ಯಾಕಮೈನಟುವಂತಿ ಪಾಪಮ್ಮಲು ಚೇಸಿನಟುವಂಟಿ ವಾಡು ಎನ್ನಿ ನರಕಾಲು ಎನ್ನು ಉನ್ನಾಯೋ ಅನ್ನಿಟಿಲ್ಲೋನೂ ಉನ್ನಾಡು ಒಕ್ಕೊಕ್ಕ ಕಲ್ಪಂ ಈ ಅನ್ನಿ ಒಕ್ಕೊಕ್ಕ ಜನ್ಮ ವಂದಲ ಜನ್ಮಲು 10 ಜನ್ಮಲು ಎತ್ತುತ್ತೂ ಅಲಾ ಅನ್ನಿ ರಕಾಲ ಪ್ರಾಣುಲ ಯೊಕ್ಕ ಜನ್ಮಲು ಎತ್ತಾಡು. ಚಿವರಿಗೆ ಬ್ರಹ್ಮರಾಕ್ಷಸುಡೈನಾಡು. ಚಿವರಿಗೆ ಆ ಗೌರಿ ತೀರ್ಥಂ కాశీలో ఉండే గౌరీ కేదారేశ్వరుడు అగ్రభాగంలో ఉండేటువంటి ఆ హరంపాప తీర్థం ఉందే రేతోదక తీర్థం, దాని ప్రభావం వల్ల అన్ని పాపముల నుండి విముక్తుడై శివలోకానికి వెళ్ళిపోయినాడు, శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడైతే ఇతడు వెళ్ళటంలో ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ కేవలం ఈ భాస్కరుడు శివయోగి శివ విజ్ఞానవాననే యోగిని సేవ చేశాడు. ఆ యోగిని యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు వెళ్ళాడు. శివభక్తుల యొక్క శివయోగుల యొక్క అనుగ్రహం కూడా అలాంటిది. శివయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివుడు ఎంత శక్తి గలవాళ్ళో వాళ్ళు కూడా అంత శక్తి గలవాడు. మొదట్లో ఈ బ్రహ్మరాక్షసుణ్ణి తినబోయినాడు ఒక శివయోగిని. ఆయన తన తపశ్శక్తి చేత చుద్బాధల్ని అతన్ని సంతృప్తిగా తీర్చి ఏమని చెప్పాడు, నువ్వు ఈ చెట్టు క్రిందనే ఉండు, రాత్రిపూట ఇక్కడికి చెట్టు క్రింద ఛాయలోనికి వచ్చిన వాడిని తిను, పగలు వచ్చిన వాడిని తినవద్దని చెప్పి నీకు మా శుభం అవుతుంది అన్నాడు. ఆ రకంగా అనుగ్రహించాడు. ఆ రకంగా శివయోగి ఒకడు అనుగ్రహించడం వల్ల ఆ భాస్కరుడు అంత దుర్మార్గుడైనప్పటికీ మరి పూర్వజన్మలో అతను చేసినటువంటి పుణ్యం ఏముందో మనకు తెలియదు. ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి తెలుసు, ఈ జన్మలో ఇది చేసినా తర్వాత ఇంకొక పుణ్యం అతను చేసింది ఏమిటయ్యా అంటే, ఈ శివజ్ఞానిని క్షమార్పణ వేడుకున్నాడు. ఈ శివజ్ఞానిని రాజుగారితోటి మంత్రి గారితోటి వస్తున్నాడు కదా, కేదారంలో ఉన్నాడు కదా, ఆయన్ని శరణు వేడాడు. ఆయన్ని కూడా తినటానికి సిద్ధమైనాడు కదా. ఆ రాజుగారు మంత్రి గారు తమ ప్రాణాలైనా ఇస్తామని చెప్పి మొత్తం మీద రక్షించారు కదా, ఆయన్ని శరణు కోరాడు ఈయన. అంటే మొట్టమొదటిసారి ఒక శివయోగి నీకు శుభం కలుగుతుందన్నాడు. మళ్ళీ ఇంకొక శివయోగిని ఈయన శరణు పొందాడు, శివజ్ఞానవాన్ అనేటువంటి అతన్ని. ఆ శివభక్తుల యొక్క అనుగ్రహం చేత చివరి అతడే ఇతన్ని తీసుకొని వెళ్ళి కాశీకి గౌరీ కుండంలో ఉండే తీర్థం తీసుకొని వచ్చి చల్లి కాశీలో ప్రవేశింపజేసి బ్రహ్మరాక్షస రూపాన్ని పోగొట్టి మంచి శుభకరమైనటువంటి దివ్య రూపాన్ని ఇచ్చి కాశీకి తీసుకొని వచ్చి స్నానం చేయించి కేదారేశ్వరుని దర్శించి కాశీలో విశ్వనాథాది లింగములన్నీ దర్శింపజేసి చివరికి మళ్ళీ ఆ గౌరీకుండంలో స్నానం చేసి ఇవన్నీ చేసినప్పుడు చివరికి శివలోకానికి వెళ్ళిపోయినాడు. అంటే మరొకటి, ఈ భాస్కరుడు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఇంకొక పని కూడా చేశాడు. రాజుగారి యొక్క అంతఃపురంలో ఉండే శివాలయాన్ని ధ్వంసం చేయడానికి అర్ధరాత్రి పూట వెళ్ళి కరదీపిక తీసుకొని వెళ్ళాడు. దీపం వెలిగించినటువంటిది కరదీపిక చేతిలో. ఆ శివాలయంలో మరి ఆ దీపం తీసుకొని వెళ్ళాడు. అదొకటి ఆ కారణం, ఈ శివయోగిల యొక్క ఇద్దరి యొక్క శివజ్ఞానుల యొక్క అనుగ్రహం. ఈ రెండిటి కారణముల వల్ల మరి ఇన్ని కారణములు ఉన్నప్పటికీ వాళ్ళ అనుగ్రహం ఉన్నది. చివరికి విముక్తి, పాపముల నుండి విముక్తి కావడానికి కూడా కారణం ఏమైంది, గౌరీకుండం. వాళ్ళని ఆశ్రయించాడు కాబట్టి వాళ్ళు ఇతడు ఎలా విముక్తి పొందుతాడని గ్రహించినటువంటి వాళ్ళై ఈ కుండము దగ్గరికి తీసుకుని వచ్చి అతన్ని ఉద్ధరించారన్నమాట. అలాంటిది ఆ గౌరీకుండం అంత గొప్పది. శివజ్ఞానులు ఉంటారే శివయోగులు, పాశుపతం స్వీకరించినటువంటి శివయోగులు, వాళ్ళంతటి మహిమ ప్రభావం గలవాళ్ళు అనేటువంటిది ఇప్పుడు మనకు ఈ జరిగినటువంటి రెండు కథల్లో మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఏంటి, ఇంతటి పాపాలు చేసిన వాడికి కూడా మరి వెంటనే స్నానం చేయగానే విమానానికి వెళ్ళటం ఏముంది, ఇది భావ్యంగా నాకు కనిపించట్లేదని నిన్న అన్నారు మన ఎమ్మెల్యే గారి నాన్నగారు. రోజు వచ్చి వింటే తెలుస్తుంది ఆ తీర్థ మహిమ. అక్కడ మనకు కావాల్సింది శివజ్ఞాని యొక్క అనుగ్రహం, ఇద్దరు శివజ్ఞానుల యొక్క అనుగ్రహం. తన భక్తుడి యొక్క మాట వ్యర్థం కావడానికి అంగీకరించడు ఎవరూ కూడా. భక్తుడి మాట సత్యం చేయాలి. సత్యం చేయడానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, భక్తుడిని మాటగా అసత్యం చేయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడని. ఎక్కడ పట్టినా ఉన్నాడు అన్నాడు. స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడన్నాడు. భక్తుడి మాటను సత్యం చేయటం కొరకు స్తంభంలో నుంచి వచ్చాడు. లేకపోతే ఏమవుతుందండి, ఆయన రాకపోతే అప్పుడు భక్తుడి మాట అసత్యం కావటల్లా. భగవంతుడికి భక్తుల మీద అంత నిరతిశయమైనటువంటి ఆ ప్రేమ ఉంటుందన్నమాట. తమకంటే కూడా తమ మాట కాకపోయి చెల్లకపోయినా పర్వాలేదు, భక్తుడి యొక్క మాట ఎప్పుడూ అసత్యం కాకూడదు. భాగవతంలో అదే చెబుతాడు, భక్తుడి యొక్క మాట సత్యం చేయటం కొరకు వచ్చాడు అని చెప్పి చెబుతాడు స్తంభంలో నుంచి. ఇక్కడ కూడా భక్తుడి మాట సత్యం చేయటం కొరకు ఈ రకంగా శివుడు వాళ్ళకు ఆ బుద్ధి కలిగించి ఇగో ఈ తీర్థంలో ఈ కేదార దర్శనం వల్ల విముక్తుడిని చేశాడు భాస్కరుని. ఇప్పుడు ఇద్దరు కదండి, ఈ తీర్థ మహిమ వల్ల ఇద్దరు శివాపరాధ పాపం నుండి మహాపాపముల నుండి ఇద్దరు విముక్తులైనారు. శివాపరాధము చేశాడు, మహాపరాధాలు చేశాడు, మహాపాపాలు చేశాడు భాస్కరుడు. అంతకంటే పాపాలు చేసినవాడు ఉంటాడేది అనుకో. అంటే ఈ దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆ తీర్థ మహిమ మనం వ్యక్తం అవుతుంది. అంత పాపాలు చేసిన వాడు పోయినాడు, అంత పాపాలు చేసిన వాడు ఎవడు ఉంటాడు ఎవడో చెప్పలేము అసలు. ఎప్పుడైతే అతడు విమానంలో వెళ్ళిపోయినాడో అందరూ కూడా రాజుగారు మంత్రి గారు సైన్యం ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయి నారాయణ నరనారాయణుడు అనే రాజు పేరు, జ్ఞానసిద్ధి మంత్రి పేరు, బ్రాహ్మణుడు. ఈ శివ విజ్ఞానవాన్ వాళ్ళ గురువు గారు శివయోగి. వీళ్ళందరూ సైన్యం ఆశ్చర్యపోయినారు. ఆ తీర్థ మహాత్యాన్ని లింగ మహాత్యాన్ని కేదారేశ్వర లింగ మహాత్యాన్ని బాగా ప్రశంసం చేశారు. ఆ భాస్కరుడు యొక్క శరీరాన్ని ఆ తీర్థంలోనే పడేశారు. అది చాలా వెంటనే ముక్తినిచ్చేటువంటిది ఆ తీర్థం. అందరి సర్వపాపములు వెంటనే హరిస్తుంది కాబట్టి దానికి హరం పాపం అని పేరు వచ్చింది. వామదేవ శృణు పరాం శివ విజ్ఞాన వద్గతిం. ఇంకా సనత్కుమారుల వారు చెబుతూ ఉన్నారు వామదేవుడికి. అలాగే ఇక్కడేమో నాథశర్మ తన భార్య అయిన అనవద్యకు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఆయన చెప్పింది, ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళ గతి ఏమైంది అని చెప్పి అడిగాడు వామదేవుడు. అడిగితే చెబుతున్నాడండి, ఈ రాజుగారు ఈ మంత్రి గారు శివ విజ్ఞానవాణ్ణి ఆయన గురువుగా భావించి శిష్యులైనారు. తన శిష్యులుగా గ్రహించాడు శివ విజ్ఞానవాన్. వీళ్ళు కూడా ఆయనకు సేవ చేశారుగా, శివ విజ్ఞానవానికి సేవ చేశారు ఈ మంత్రి రాజు. సాగుబోయే సమయంలో తమ ప్రాణాలు అర్పించి అతన్ని రక్షించడానికి సిద్ధమైనారు. వాళ్ళు చేసిన పని సామాన్యం కాదు. రాజ్యాన్ని లెక్క పోగొట్టుకొని, సైన్యాన్ని పోగొట్టుకొని, సుఖాలన్నీ పోగొట్టుకొని ఆయనని రక్షించాలి, ఆయన్ని కాపాడాలని తమ ప్రాణాలు ఇవ్వడానికి ఏదో దైవవశాత్తు వాళ్ళు మళ్ళీ బయటపడ్డారు. కానీ రాక్షసుడు నోట్లోనికి వెళ్ళిపోయినారు కదా, మింగన కూడా మింగాడు కదా. అందువల్ల ఆ శివ విజ్ఞానవాన్ వాళ్ళని శిష్యుడిగా చేసుకొని పాశుపత యోగం ఉపదేశించాడు. పాశుపత యోగాన్ని ఉపయోగించాడు. ఆ పాశుపత జ్ఞానాన్ని వాళ్ళకు ఉపదేశించాడు. సద్గురువు యొక్క ఉపదేశం వల్ల వాళ్ళు ఈ జగత్తంతా కూడానే లెక్క చేయాలి ఈ సుఖాలు, ఈ ప్రపంచమంతా తృణప్రాయంగా భావన చేశారు. గురువుగారి దగ్గరే ఉండిపోదామనుకొని అక్కడే ఉండిపోయినారు. గురువుగారి దగ్గరే ఉండిపోయినారు. రాజు మంత్రి మళ్ళీ రాజ్యానికి వెళ్ళదు. వాళ్ళకు రాజ్యం మీద అసలు కోరికే లేదు. ఆ పరిస్థితుల్లో ఇక్కడే ఉండిపోతాం, మీ దగ్గరే మిమ్మల్ని సేవించుకుంటూ అన్నారు. అప్పుడు శివయోగి అన్నాడు, నాయన మీకు విష్ణు, నువ్వేమో విష్ణువు అవుతావు, నువ్వే బ్రహ్మ. ఎవరు? రాజుగారిని. మంత్రి గారు ఉన్నాడే జ్ఞానసిద్ధి, నువ్వేమో బ్రహ్మ అవుతావు. ఎందువల్ల అంటే మీరు నా కారణంగా నా ప్రాణరక్షణ కొరకు మీరు శరీర త్యాగం చేశారు. ఆ కారణంగా మీరిద్దరు కూడా బ్రహ్మ విష్ణువులు అవుతారు అని అనుగ్రహించాడండి. అయితే ఇప్పుడే మరి వెళ్ళిపోవచ్చు కదా అక్కడికి, మోక్షం అనేది కూడా ఇప్పుడే రావచ్చు కదా, అసలు మళ్ళీ ఇదంతా ఎందుకు హాయిగా జన్మ లేకుండా చేయొచ్చు కదా. అంటే మీరు సకామంగా చేశారు, కోరికతో చేశారు. ఈ శివ విజ్ఞానవాన్ సేవ ఎందుకు చేశారంటే కోరికతో, కామంతో చేశారు. సకామం అంటే కోరికతో చేశారు. కోరికతో కనుక చేసినట్లయితే దాని ఫలం అనుభవించాలి. నిష్కామంగా చేస్తే మోక్షం అండి. మీరు ఏదైనా చేయండి. మీరు మన పేర్లు, మన భార్య పేర్లు, మన పిల్లల పేర్లు, మన ఇంకా మన ఆఫీసులో ఉన్న వాళ్ళ పేర్లు, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళ పేర్లు, వీళ్ళందరి క్షేమం కోరి అందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ బాగుపడాలి, మనం బాగుపడాలి, నాకు అది కావాలి ఇది కావాలి కోరికలతో చేస్తుంటాం కదా. అర్చకుడు చెప్పకపోతే ఊరుకోం కదా, నా వ్యాపారం విద్యం లేదా నా కొడుకు ఉద్యోగం నాకు ప్రమోషన్ కావాలి ప్రత్యేకి చెప్పించుకొని చేస్తూ ఉంటాం. ఇట్లా నిష్కామ సకామంగా చేస్తే వచ్చేది భగవంతుడిని వస్తుంది, సుఖాలు వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది. ఇట్లాగే జన్మలు ఎత్తుతూ ఉంటాం, బాగా సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మీరు సకామంగా నన్ను సేవించారు కాబట్టి సుఖములు అనుభవించాలి. నిష్కామంగా చేసి ఉన్నట్లయితే ఇప్పుడే మీకు మోక్షం వచ్చేది, మీరు నిష్కామంగా చేయలే. మీరు పరమేశ్వరారాధన చేయండి, మీరు గంగాది నదుల్లో స్నానం చేయండి, ఆ సంకల్పం చెప్పుకుంటూ ఎందుకు అది మానేసేయండి హాయిగా. సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య ఆయనకు తెలియదా? మన కర్మను బట్టి, మనం చేసిన సేవను బట్టి ఆయన ఇవ్వడు ఆ సర్వజ్ఞుడు. మనం కోరుకోవాలండి. మన హృదయంలో చాలా చోట్ల పరమేశ్వరుడు కానీ భగవంతుడు కానీ, భక్తులు అడిగినప్పుడు భక్తులు కొంతమంది అంటారు మీకు సర్వజ్ఞుడు ఈయన, నీకు తెలియదే ఉంది, అందువల్ల నన్ను మళ్ళీ నేను అడిగి నేను యాచించేటువంటి ఆ తక్కువదనం నాకెందుకు అని చెప్పి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన సర్వజ్ఞుడు, మనకు ఏది ఇవ్వాలో మన చేసిన దానికి తప్పనిసరిగా ఇస్తాడు, ఇవ్వనటువంటి వాడు కాదు. మనం కోరకూడదు, కానీ మనం ఇవన్నీ కోరుతాం సకామంగా, దీనివల్ల ఫలితం ఇదిగో మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాం. అదే నిష్కామంగా చేయండి, మీరు ఏది చేసినా నిష్కామంగా చేయండి. ఆ నిష్కామంగా చేస్తే దాని ఫలితం అండి. ఎందరో కొంతమంది దేశం కొరకు నిస్వార్థంగా సేవ చేస్తారు, మనకి కావాలని చేయరు. కొంతమంది బ్రహ్మచారులుగా ఉండి దేశం కొరకు సేవ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. దేశం కొరకు, దేశం అంటే సమాజం, సమాజం అంటే పరమేశ్వరుడు స్వరూపమే కదా ఈ జగత్ అంతా. అందులో జీవితమే పణంగా పెట్టి మరి చేసినటువంటి మహానుభావులు, వాజ్పేయి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేశం కొరకు అన్నమాట, స్వార్థం లేదు. అట్లా అలాంటి వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు. ఆ నిస్వార్థంగా చేసినప్పుడు ఉన్నదే తప్పనిసరిగా వాళ్ళు ఉత్తమ గతులు కలుగుతాయి, మోక్షమే వస్తుంది. అట్లా కాకుండా దీనివల్ల మనకు ఏదో రావాలి అని చేశామంటే మాత్రం, కీర్తి రావాలనో ఇంకేది రావాలనో, దానివల్ల మాత్రం మనకు ఆ భోగం అనుభవించాలి. మనమే కోరుకుంటున్నాం కదండి అవన్నీ కావాలని, అప్పుడు భోగం అనుభవించాలి కదా. అందువల్ల భోగానుభవం కొరకు మనకు మళ్ళీ స్వర్గరాది లోకాలకు వెళ్ళటం, మళ్ళీ ఉత్తమ జన్మలు ఎత్తటం, ఇవన్నీ సుఖాలు అనుభవించడం, ఇవన్నీ జరుగుతుంది. మనమే చేసుకుంటున్నాం జన్మరాహిత్యం లేకుండా, పూజలన్నీ చేస్తున్నాం కోరికతో చేస్తున్నాం అన్నమాట. అదే చెబుతున్నాడు, యువాం సకామౌ మత్సేవాం కృతవంతౌ మహత్తరాం నిష్కామౌ యది సేవేదాం ముక్తిమద్యైవచాస్యథ. మీరు నిష్కామంగా చేస్తే ఇప్పుడే మోక్షం వచ్చేది, మీరు సకామంగా చేశారు కాబట్టి ఈ భోగానుభవం కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి హాయిగా నిష్కంఠకంగా రాజ్యాన్ని పరిపాలన చేయండి, సుఖాలు అనుభవించండి. ఈయన సేవించారుగా సకామంగా కోరికతో. ఆ తర్వాత మీరు బ్రహ్మ విష్ణువులు అవుతారు, ఆ తర్వాత మీరు మోక్షాన్ని పొందుతారు. ఇదంతా కూడా వీళ్ళు సకామంగా చేసినందుకు ఈ స్థితి కలిగింది, ఇప్పుడే మోక్షం రాకుండా. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇత్యాజ్ఞ ఈ రకంగా ఇట్లా వీళ్ళందరూ ఇక్కడ స్నానం చేశారు చూశారు, ఏది అతనేమో వెళ్ళిపోయినాడు పైకి, వీళ్ళంతా కూడా అక్కడ స్నానం చేశారు. ఆ నెల ఉన్నదే శ్రావణ మాసం అయిందండి. అదిగాకనే పూర్ణిమ అయింది, సోమవారం అయింది. ఇది కాశీ వెళ్ళేవాళ్ళు గుర్తుంచుకోండి, శ్రావణ మాసం వెళితే, శ్రావణ మాసంలో చేస్తే మంచిదండి. కాశీ కేదారీశ్వరుడు గుడి దగ్గర ఉన్నటువంటి ఆ తీర్థంలో సోమవారాలు చేయాలి. శ్రావణ మాసం సోమవారం, పూర్ణిమ కూడా కలిసి వస్తే ఇక చెప్పడానికి వీళ్ళ దాని యొక్క ప్రాభం. ఆ మూడు గారు కలిసి ఉంటే, ఆ మూడు కలిసి ఉన్నటువంటి రోజు ఆ రోజు, అందువల్లనే గౌరీకుండంలో స్నానం చేసేసాడు. తర్వాతనే కేదార్నాథేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు. సమాధి అంటే ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు, తన యొక్క మనస్సుని ఆ పరమాత్మలో లీనం చేసేసాడు. ఆ పరిస్థితిలో అక్కడ కూర్చుంటే ఈ బ్రహ్మరంధ్రం ఉన్నదే శిరస్సు పైనుండి పోవాలి, అది కాస్త ఛేదింపబడింది. వెళ్ళిపోయినాడు శివుని శివలోకానికి, శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోయినాడు ఆయన. తతో రాజా, అప్పుడు తర్వాత మంత్రి రాజుగారు వీళ్ళిద్దరు, చీ మనకి ఈ రాజసంపదలు ఇవన్నీ ఈ భోగాలు ఎందుకు, మరి గురువు గారు ఏమో ఆజ్ఞ ఇచ్చారు, ఆయన మాట కాదనటానికి వీల్లేదు, రాజ్యం చేయండి అన్నాడు. వీళ్ళు వద్దనుకున్నారు, మీరు వెళ్ళి రాజ్యం చేయండి, సుఖానుభవం చేయాలన్నాడు. అందువల్ల చిన్నగా వెళ్ళారు వాళ్ళు కూడా. నే గురువు గారిని చక్కగా పూజించి ఇతని యొక్క పార్థివ శరీరాన్ని కూడా అదే గౌరీకుండంలో వేశారు. అసలు మామూలుగా సన్యాసుల యొక్క శరీరాలు భూమిలో సమాధి చేయటం ఉన్నది, నదుల్లో పడవేయటం కూడా ఒక ఆచారం మనకు ఉన్నది. ఇప్పుడు కాశీలో అక్కడ సన్యాసులు యతులందరినీ కూడా గంగానదిలోనే పడేస్తారు. ముందు ముందు దాన్ని అడ్డగిస్తారేమో తెలియదు, కాలుష్య కారణం అవుతుందని. ఇంతవరకు మాత్రం అలాగే చేస్తున్నారు. అక్కడ ఎవరు మరణించినా గంగానదిలోనే పడేస్తారు. మన విజయవాడ ఆ ప్రాంతాల్లో కూడా మా తుట్టాల్లో ఒక స్వామివారు ఉన్నారు, ఆయన మరణించారు. రామాయణ శాస్త్రి గారిని సన్యాసం స్వీకరించాడు. ఆయన మరణించినప్పుడు కృష్ణానదిలోనే వేశారు. కాలేన నిధనం ప్రాప్తా. తర్వాత కొంతకాలానికి చక్కగా నిష్కంఠకంగా రాజ్య పరిపాలన చేశారు, మరణించారు, బ్రహ్మ విష్ణువులైనారు. చెబుతున్నాడు పరమేశ్వరుడు మహాకైలాసంలో చెబుతున్నాడు, ఎందుకు అక్కడికి వెళ్ళి మేమంతా ఇక నిర్వేదం పొందాము, ఇక మళ్ళీ మాకు ఈ రాజ్యం, మేము వెళ్ళి మా పనులు మా విధులు మేము నిర్వర్తించం, ఇక్కడే ఉంటామన్నారు కదా, అందుకని చెప్పి మీరు ఎవరనుకున్నారు, ఎంతో పుణ్యం చేస్తే ఈ పదవులు వచ్చినాయి అని చెబుతున్నాడు అన్నమాట ఆయన. మీరు ఇప్పుడు వెళ్ళి ఈ దుర్లభమైన పదం మీకు వచ్చింది, ఎందువల్ల వచ్చింది, నా భక్తుణ్ణి మీరు సేవించారు. పరమేశ్వరుణ్ణి కాదు వాళ్ళు సేవించింది, శివుణ్ణి కాదు, శివభక్తుణ్ణి సేవించారు. ఆ భక్తులను సేవిస్తే అంత అభిమానం అన్నమాట ఆయన శివభక్తుని. ఆ కారణంగా మీరందరూ కూడానే మీకు బ్రహ్మ విష్ణు పదవులు వచ్చినాయి. మీరు చిన్నగా వెళ్ళి మీకు ఎంతకాలం ఉన్నదో ఆ పదవిలో ఉండవలసి ఉంటుందో అంతకాలం ఉండండి, నీ సమయం పూర్తయ్యేంత వరకు నువ్వు బ్రహ్మపదంలో ఆయన విష్ణు పదంలో ఉండండి. ఆ తర్వాత ఉందే సుఖాన్ని తర్వాత పొందవచ్చు, ముందు అక్కడికి వెళ్ళండి, మీరు మీ కార్యాన్ని నిర్వర్తించుకోండి అని చెప్పి చెప్పాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమన్నారా అంటే బ్రహ్మ విష్ణువులు మేము వెళ్ళముగాక వెళ్ళము అన్నారండి, మేము వెళ్ళం ఇక్కడే ఉంటామని. అనేటప్పటికీ ఆయన వెంటనే పరాశక్తి అమ్మవారి ముఖం చూచి సంజ్ఞ చేసి వీళ్ళని శిక్షించు తప్పదు అన్నాడు. వెళ్ళమంటే తన మాట వింటలేదు కదా, ఇంకా వీళ్ళని శిక్షించు అన్నాడు. అమ్మవారు వెంటనేనే వీళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళింది, రమ్మనం అని చెప్పి తీసుకొని వెళ్ళింది. తీసుకొని వెళ్ళింది ఒక చిన్న కోశాగారం లాంటిది ఒక ఉన్నది, అందులో రకరకాల పెట్టెలు ఉన్నాయి, అక్కడికి తీసుకొని వెళ్ళింది. తీసి ఒక పెట్టె తీసింది పేటికే. అసలు అక్కడ అనేక రకరకాల పెట్టెలు ఉన్నాయి, ఒక్కొక్క పెట్టెలో ఎంతమందో జీవులు ఉన్నారు, వేలాది లక్షలాది జీవులు ఉన్నారండి, అంత చాలామంది జీవులు ఉన్నారు వాళ్ళని. వెంటనే ఇద్దరిని పట్టుకొని రెండు జీవుల్ని తీసింది ఆ పెట్టెలో నుంచి, పెట్టె మూత తెరిచింది, ఇద్దరు జీవుల్ని తీసింది. తీసి నువ్వు బ్రహ్మయ్యగా నువ్వు విష్ణువుగా వెళ్ళి పరిపాలించండి అని. వీళ్లకు భయం వేసింది. వీళ్ళని ఏం చేసింది వెంటనే పెట్టి తెరిచిందిగా, వాళ్ళిద్దరిని తీసిందిగా, మీరు పెట్టెలో దూరండి, మిమ్మల్ని బంధించాలి ఉంది అనేటప్పటికీ వీళ్ళకి ఇంకా భయం అయింది. అమ్మ మనం ఇంక ఎప్పుడు ఆ పెట్టెలోనికి వెళితే ఎంతరో ఉన్నారు జీవులు, మళ్ళీ మనం ఎప్పుడు బయటకు వస్తాం, ఒకవేళ మనం ఎప్పుడైనా బయటకు వచ్చినా మనకే మళ్ళీ ఈ పదవులు వస్తాయని నమ్మకం ఏంటి కనుక అని వాళ్ళు భయపడిపోయి శరణు వేడారు. ఇప్పుడు మరి వీళ్ళ ఉద్యోగాలు అయిపోయినాయి కదండి, వీళ్ళు మేము చెయ్యమనేటప్పుడు వీళ్ళ ప్లేస్లో ఇంకో బ్రహ్మని ఇంకొక ఆయన ఇద్దరిని తీసేసి బ్రహ్మ విష్ణు పదవులు ఆర్డర్స్ అయిపోయిన ఇచ్చేసి నమ్మవారు ఏంటని. ఇప్పుడు వీళ్ళకు మళ్ళీ అదే పదవి ఉద్యోగం చేయాలంటే ఆ స్థానం లేదు. వీళ్ళు మరో వీళ్ళు కూడా మళ్ళీ అమ్మ పొరపాటు అయిందని చెప్పి కాళ్ళు పట్టుకొని బుద్ధి తక్కువైందని చెప్పి శరణు వేడారు. అప్పుడు అమ్మ వెంటనే ఏం చేసింది అంటే దయామయురాలు చూడండి, శివుడు కానీ ఆ తల్లి కానీ జగన్మాత కదండి, జగత్తుకు మాత, వాళ్ళు జగత పితరులు కదా, రుద్రుణ్ణి మరొక రుద్రుణ్ణి సృష్టించింది. అప్పటికప్పుడు సృష్టించి ఇంకోటిని రుద్రుణ్ణి చేసింది అంతే, అక్కడ ఒక జీవుణ్ణి చేసి కొత్త మళ్ళీ ఇంకో రుద్రుణ్ణి చేసింది, ఇంకొక బ్రహ్మాండం సృష్టించింది, అనంత కోటి బ్రహ్మాండాలలో ఇంకొక బ్రహ్మాండం సృష్టించింది. పోండి మీరు అప్పుడే ఏం చేసింది, ఈ కొత్తగా తయారు చేశారే కొత్తగా ఉన్న అప్పుడు ఇద్దరిని చేసిందే బ్రహ్మ విష్ణువులుగా వెళ్ళమని చెప్పి చెప్పిందే, వాళ్ళని మాత్రం ఉంది ఇంకో రుద్రుణ్ణి సృష్టించి ఆ కొత్త బ్రహ్మాండానికి వెళ్ళమంది, వీళ్ళని వీళ్ళ స్థానానికి మళ్ళీ పంపించింది అమ్మ అన్నమాట. ఈ రకంగా అక్కడ ఈ బ్రహ్మ విష్ణువులకు జరిగింది ఈ వృత్తాంతం అంతా చెప్పారు. నయానేకేన పుణ్యేన ప్రా, మనకేదో పుణ్యం వల్ల వచ్చింది చేత మనం ఎప్పుడొస్తామో తెలియదు అని బాధపడి శరణ కోరారన్నమాట. వచ్చినా మళ్ళీ మనకు మళ్ళీ ఈ పదవులు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయో, ఎవరి అదృష్టం గోచరిస్తుందో, ఈ వేలాది జీవుల్లో దయ ఎవరి మీద ఉందో అని చెప్పి అనుకొని ఆ రకంగా వెళ్ళారన్నమాట. సరే వెళుతూ వెళుతూ ఏదో వాళ్ళు దయాసముద్రులు కాబట్టి చిన్నగా బయటపడ్డామన్నారు బ్రహ్మ విష్ణువు రుద్రుడితో. ఏ భయ మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళ స్థానాలకి, దయవల్ల అమ్మను ఆయన దయగల వాళ్ళు కాబట్టి బయటపడ్డాం, లేకపోతే అక్కడే మన పని అయిపోయేది అని రుద్రుడితో అంటే, అస్మద్భాగ్య విశేషేణ పునఃప్రాప్త స్వకం పదవి. ఏదో మన భాగ్య విశేషం ఉన్నది, అందువల్ల మనకు ఈ పదవి వచ్చింది అన్నది. ఏమిటి వీడు చేసిన భాగ్య విశేషం? అదిగో ఆ శివ విజ్ఞానవాణి యొక్క అనుగ్రహం, ఆయన సేవ చేశారు, అది భాగ్యం. ఆ భాగ్యం వల్లనే ఆయనేమో పార్వతీ పరమేశ్వరుల యొక్క భక్తుడు, ఆ భక్తుడు వీళ్ళని కరుణించాడు కాబట్టి వీళ్ళని అనుగ్రహించిందన్నమాట పార్వతీదేవి కూడా. పార్వతీ పరమేశ్వరు ఆ భక్తుడు అనే యొక్క ఆ మహిమ అలా ఉంటుంది ఇక్కడ. భక్తు శివభక్తుడి మహిమని ఇక్కడ ఎక్కువగా చెబుతున్నారు ఈ కథలో. అప్పుడు రుద్రుడు అన్నట్ట నోచేత్ మనం లేకపోతే ఆమె కోపంలో మనకు గతి లేని వాళ్ళం అయ్యేవాళ్ళు శంకర అన్నాడు. అనేటప్పుడు రుద్రుడు అన్నాడుగా, నిజంగా అంతే జరిగేది మీకు అన్నాడు. తథేతి అన్నాడు. ఆయన ముందే చెప్పాడుగా వద్దని, వెళ్ళవద్దని. నేను అప్పుడే చెప్పాను, నా మాట మీకేమో రుచించలేదు, నా మాట మీ ఇద్దరు వినలేదు అని సంభాషించుకుంటూ ఎవరి మార్గాన ఎవరి కైలాసానికి అలాగే సత్యలోకానికి వైకుంఠలోకానికి వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళిన సందర్భంలో చిన్న సంఘటన జరిగింది. ఎవరు వెళ్ళినప్పుడండి? ఈ బ్రహ్మ విష్ణువు రుద్రుడు కలిసి మహాకైలాసానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం చేశారే అంటే త్రిమూర్తుల భార్యలు ఉన్నారే, అమ్మ పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వాళ్ళ చెలికెత్తెలతో మేరు పర్వతం పైకి క్రీడ కొరకు వెళ్ళారు. వాళ్ళ ఆయన లేరు, ఇంకా తొందర ఏముంది, ఎప్పుడే వాళ్ళు ఎప్పుడు వచ్చి హాయిగా క్రీడ కొరకు ముగ్గురు వెళ్ళారండి. ఏదో ఆడుకున్నారు, ఆడుకుంటూ ఉన్నారు హాయిగా. ఇంతలో చిన్న సంభాషణ తీసుకొని వచ్చింది. ఎవరు? లక్ష్మీదేవి తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ ఇంకా కొద్దిగా చెబుతున్నాడు అండి, చూద్దాం. లక్ష్మీదేవిను గౌరీదేవికి మేరు పర్వతంలో ఒక కొద్దిగా సంభాషణ జరిగింది. వాళ్ళిద్దరూ కూడా శపథాలు చేసుకున్నారు. అది నేను ముందు ముందు చెబుతానులే. అది సనత్కుమారుల వారు వామదేవుడికి చెప్పాడు. ఆ విషయం నేను ముందుగా ముందు ముందు కొద్ది క్షణాలలో చెప్తాను ఇవాళ్ళే అని చెప్పి చెప్పి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అనవద్యతో నాథశర్మ చెబుతున్నాడు. తదేవాహం త్వామవోచం అఘాపహం చరిత్రం పరమేశస్య రహస్యం సర్వకామదం. సనత్కుమారుడు వామదేవుడు చెప్పిన వామదేవునకు చెప్పిందే ఆ రహస్యం నీకు చెప్పాను. సర్వపాపాలని పోగొట్టేటువంటిది, సర్వ మనోరథములను తీర్చేటువంటిది ఆ పరమేశ్వరుడు యొక్క రహస్యం అని చెప్పి నాథశర్మ. ఆయన భార్య కూడా చాలా సద్గుణవంతురాలు. వాళ్ళిద్దరి కన్నులలో నుంచి ఆనందాశ్రువులు వచ్చినాయండి. ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి, ఆ దయ, ఆ తీర్థ మహిమ, వీటన్నిటికీ కూడా ఆ శివయోగుల యొక్క ఆ కరుణకు. ఆ తర్వాత మళ్ళీ నేను సూతుల వారిని అడుగుతున్నారు ఋషులందరూ, ఏమండి శ్రావణ మాసంలో సోమవారం పూర్ణిమ స్నానం చేస్తే శివయోగి కాస్త శివయోగి మరి ఏ తీర్థంలో స్నానం చేశాడు అని అడిగారు. శ్రావణ మాసం సోమవారం పూర్ణిమ నాడు ఆ విషయం మాకు చెప్పాలి మేము. అప్పుడు మునులు ఆ రకంగా శృణుధ్వం మునయస్ సర్వే పాపమనే దూదికి అగ్ని లాంటిది, నేను చెప్పబోయే కథ ఆ తీర్థం అలాంటిది. పాపమనే దూదికి అగ్ని లాంటిది, పాపపు దూది అంతా కూడా దగ్ధం అయిపోతుంది అన్నమాట ఆ కథ విన్నట్లయితే. చెబుతున్నాను వినండియ్యా. శివనింద వల్ల వచ్చే పాపాన్ని పోగొట్టేటువంటిది అటువంటి ఆ తీర్థం, అది శివుని యొక్క తీర్థము, రేతో తీర్థము. పార్వతీదేవికి ఆయన చెప్పిన విషయం నేను చెబుతున్నాను వినండి. శ్రావణ మాసం సోమవారము పూర్ణిమ ఆ రోజుట పార్వతీదేవి నియమం తీసుకుందిటండి. పార్వతీదేవి శివుని విషయంలో అపరాధం చేసింది. శివుడు ఈ అపరాధం పోవడానికి నాకు ఏదైనా చెప్పమని పార్వతి అడిగితే శివుణ్ణి, నువ్వు కాశీ వెళ్ళి గౌరీ తీర్థం దగ్గర ఉంటూ నా తీర్థం దగ్గర అక్కడ స్నానం చేస్తూ తపస్సు చేస్తూ కేదారేశ్వరుని దర్శించు 12 సంవత్సరాలు అన్నాడు. 12 ఏళ్ళు అక్కడ స్నానం చేసింది. అప్పుడు ఆ స్నానం చేయటానికి దీక్ష తీసుకున్న రోజుటండి శ్రావణ మాసం సోమవారము పూర్ణిమట. అందువల్ల ఆ రోజుకి అంత గొప్పతనం వచ్చింది. తర్వాత ఆమె ఇట్లా ఎన్నాళ్ళు ఉన్నది అక్కడ గౌరీదేవి? 12 సంవత్సరాలు ఉన్నది అక్కడ కాశీలో ఈ శివాపరాధ దోషము నుండి, నింద దోషము నుండి బయటపడటానికి. ఆ విరమించిన రోజు కూడా శ్రావణ మాసం సోమవారం పూర్ణిమ. అందువల్ల ఆ రోజుకి ఆమె తర్వాత వరం కోరింది. ఏమని వరం కోరిందయ్యా అంటే, శ్రావణ మాసంలో సోమవారం కనుక ఈ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకు సర్వ శివాపరాధ దోషాలు పోవాలి అని వరం కోరింది. కేదారేశ్వరుని దర్శించిన వాళ్ళకి ఆ తీర్థంలో అంతేకాకుండానే నేను ఇవాళ ఈరోజు ప్రారంభించాను, ఈరోజు విరమించాను కాబట్టి శ్రావణ సోమవారము పూర్ణిమ రోజు గనక ఎవరైనా ఇక్కడ స్నానం చేసి ఆ కేదారేశ్వరుని భక్తి ప్రపత్రులతో సేవించినట్లయితే దాని ఫలితం ఇంత అంతా కాదు, వాళ్ళకు మోక్షం రావాలి అని చెప్పి ఆమె కోరింది. ఆ కారణంగా శ్రావణ మాసంలో సోమవారాలకు విశేషంగా ప్రఖ్యాతి వచ్చింది. అంతకంటే విశేషంగా జగన్మాత అయినటువంటి గౌరీదేవి ఆ 12 సంవత్సరముల యొక్క తపస్సు ప్రారంభించిన రోజు సోమవారం పూర్ణిమ, ముగించిన రోజు కూడా సోమవారము పూర్ణిమ, వరములు అనుగ్రహించిన రోజు కూడా శ్రావణ మాసం సోమవారం పూర్ణిమ. అందువల్ల ఆ రోజుకి అంత విశేషమైంది. అసలు ఏ సోమవారం శివుడికి ప్రీతికరమైందండి? సోమ అంటే ఏంటి? స ఉమాని. సోముడు అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉంది. ఈయన యొక్క అంశే చంద్రుడు కూడా. అందువల్ల ఇంకొక అర్థం ఏంటంటే ఉమతో కూడినటువంటి వాడు. సోమ అంటే పార్వతితో కూడిన శివుడు అని అర్థం, సోమ అనే పదాన్ని. అందుకనే మన నామాలలో సాంబశివ, సాంబ అంటే చాలా గొప్ప నామం, అంబతో కూడిన శివుడు. అందువల్ల సాంబశివుడు అయినాడు. ఆ సాంబశివ అనే పదంలో ఆ రకంగా వస్తుంది. శివనామాల్లో చూడండి, శివుడి పేరు శివుడు అన్నాం, ఆయన మంగళకరుడు, శుభంకరుడు, శివం అంటే సుఖము, మోక్షము అవన్నీ ఇస్తాడు అలాంటి వాడు కాబట్టి శివుడు. ఆయన అర్ధ శరీరమే కాబట్టి ఆమె కూడా శివ అంటాం. ఆమె అర్ధ శరీరమేగా, ఆమె ఆ శక్తి కూడా. సరే, తర్వాత అందువల్ల దానికి ఆ రోజు బాగా గుర్తుకొచ్చింది. అసలు ఏ సోమవారం అయినా అక్కడ స్నానం మంచి ఫలితం ఇస్తుంది, శ్రావణ సోమవారం ఇంకా అధిక ఫలితం ఇస్తుంది, శ్రావణ సోమవారం పూర్ణిమ అయితే ఇంకా చెప్పడానికి వీల్లేదు అని చెప్పి చెప్పాడు. ఆ శ్రావణ సోమవారము మాసము సోమవారము పూర్ణిమ రావాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి, ఆ భాగ్యం ఉంటే గానే ఆ యోగం అది లభించదు అని చెప్పి చెప్పాడు. తద్దినే తీర్థే యథామయి కృప అథవా కృప, ఆమె అడిగింది ఆ రోజు స్నానం చేసిన వాళ్ళకు నన్ను ఎలా అనుగ్రహించారో వాళ్ళని కూడా అలాగే అనుగ్రహించమని పరమేశ్వరుని అడిగితే వరం ఇచ్చాడు అన్నమాట. ఇది మోక్షముగా ఇవ్వాలి, భోగం కూడా ఇవ్వాలి అంటే పరమేశ్వరుడు అలా వరం ఇచ్చాడనమాట. ఈ చంద్రవాణ్ కానీ, భాస్కరుడు కానీ, గౌరీ, గంగాదేవి, నైజమేయుడు, దివోదాసు వీళ్ళందరూ శివుని విషయంలో అపరాధం చేసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో సోమవారం స్నానం చేసి శివాపరాధము నుండి విముక్తులైన వాళ్ళే వీళ్ళందరూ. అందుకే శ్రావణ మాసంలో బాగా క్రిక్కిరిసిపోతూ ఉంటుంది కేదారేశ్వర మందిరం రాత్రి 11 గంటల దాకా. ఒకప్పుడు చింతామణి మందిరం దాకా కూడా లైను ఆ రోడ్డుకు కూడా ఉంటుంది కొంత. ఇదే పరమశివ జన నా వైభవం లింగమూర్తిం, ఇది జనులందరి యొక్క పాపములను క్షాళనం చేసి భరిస్తుంది. తీర్థవర్యం కదండి, తీర్థం కదా నీళ్లు ఉంటాయి. మన పై దేహమాలిన్యాన్నే కాదు, ఇది శివాపరాధ ఆ పాపరూప మాలిన్యాన్ని కడిగి భారిస్తుంది, క్షాళనం చేసి భారిస్తుంది. ఇంకా ఏమాత్రం మిగలదు అన్నమాట. నమతిక ఈ అటువంటి ఈ తీర్థము, ఈ లింగము, వీటి యొక్క ప్రభావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వింటారో, దానికి నమస్కారం చేస్తారో, ఈ కథని వింటారో, ఈశ్వరుని యందు భక్తితో వ్రజతి సహ శివధామ ధ్వస్త పాపౌహ సంఘ, పాపములన్నీ నశించి శివలోకానికి అతడు వెళ్ళిపోతాడు అని చెప్పి ఈ రకంగా చెప్పారని. ఇంకా అక్కడ పరమ తత్కృత సుకృతకానం శంకరే అభక్తిభాజం, శంకరుని యందు భక్తి లేని వాళ్ళకి అకృత సుకృతకానం పుణ్యం చేయనటువంటి వాళ్ళకి ఈ రహస్యం దుర్లభం. వాళ్ళకు మాత్రం చెప్పకూడదు, వాళ్ళకి ఇలాంటి అవకాశం రాదు. ఆహా కిమితి వచ్చే ముక్తి రాస్తే అంజసాస్మిన్, ఇక్కడ వెంటనే మోక్షం వస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. పరమశివ మహిమని శ్రోతుమిచ్చాతు యేషాం, పరమశివుని యొక్క మహిమ ఎవరికైతే వినాలని కోరిక అవుతుందో వాళ్ళందరికీ కూడా వెంటనే ముక్తి వస్తుంది అని చెప్పి చెప్పారు. ఉన్న పార్వతీపతయే. అది సప్తమోధ్యాయ. వాళ్ళ నిదానంగా వెళ్ళి నిదానంగా వెళితే కాదు మనకు 11 రోజుల్లో. సుతసూత మహాబుద్ధే బ్రహ్మ విష్ణుగతౌ తదా మహాకైలాసమత్ర శ్రీ. ఈ కథ అండి ఇందాక కొద్దిగా ప్రారంభించాం. వీళ్ళు కైలాసమునకు వెళ్ళినప్పుడు పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళారు కదా మేరు పర్వతం మీద ఆడుకుంటున్నప్పుడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట అన్నదండి, రమా ప్రోవాచ మే భర్త సర్వజ్ఞైతి శాంకరీం. ఆడవాళ్ళు మరి ఒక చోట కూర్చుంటే జగన్మాతలే చూడండి కూర్చుండేటప్పటికీ, నా భర్త సర్వజ్ఞుడు అన్నదండి లక్ష్మీదేవి. సర్వము తెలిసినటువంటి వాడు నా భర్త సర్వజ్ఞుడు అన్నది అనేటప్పటికీ ఇప్పుడు మహాకైలాసానికి వెళ్ళారు కదా మన భర్తలు, అక్కడ కూడా మహాకైలాసంలో నా భర్త బాగా గౌరవించబడతాడు మహాకైలాసంలో సదాశివుడి చేత అన్నది. నా భర్త వల్ల మీ ఆయనలు ఇద్దరు కూడా బాగా గౌరవించబడతారు ఆయన ద్వారా అని చెప్పిన అన్నదండి బ్రహ్మగారును శివ రుద్రుడు అని చెప్పి లక్ష్మీదేవి పార్వతీదేవితో అంది. నా భర్త వల్లనే మీ వాళ్ళకు కూడా అక్కడ గౌరవం లభిస్తుంది మీ భర్తలకు ఈ మాటను. తద్భర్తృరపి సమ్మానం అవన్నీ అన్నది. మీ ఆయనకు అసలు లౌకికం లేదండి లక్ష్మీదేవి. చూడండి ఇందులో తవ భర్త నజానాతి మమ భర్త ఇవ లౌకికం. నా భర్తకు బాగా లౌకికం ఉంది, అసలు నీ భర్త లోకజ్ఞానమే లేదు లౌకికమే లేదు అన్నదండి లక్ష్మీదేవి. కేవలం ప్రళయాధీశ భ్రమతి ఉన్మత్త వత్స. ప్రళయానికి మాత్రం అధీశుడు ఉన్మత్తుల్లాగా తిరుగుతూ ఉంటాడు అన్నది. భూతం భవ్యం భవితవ్యం చ జ్ఞాత్వా నా భర్త భూత భవిష్యత్ త్రికాలవేది. ఎలా పరిపాలన చేయాలో అట్లా పకడ్బందీగా చేస్తూ ఉంటాడు. అందువల్ల నా భర్త సర్వజ్ఞుడు, నేను సర్వజ్ఞుని యొక్క భార్యను అన్నదండి రమాదేవి. జ్ఞానామ్యహం పురావృత్తం సర్వం తం నాసి. నాకు పూర్వం జరిగిన విషయాలన్నీ తెలుసు, నాకు తెలిసినట్టు నీకు తెలియదు పొమ్మనం అని. పూర్వ విషయాలన్నీ కూడా నాకు పూర్వం జరిగిన ఇప్పటికంటే ముందు పూర్వం భూతం అంతా తెలుసు, నాకు తెలిసినట్టు నీకు తెలియదు అన్నది. అప్పుడు పార్వతీదేవి ఏమన్నదో తెలిసిందండి పార్వతీదేవి, వస్తారుగా మహాకైలాసానికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుందిలే అక్కడ ఎవరు గౌరవింపబడతారు ఎందుకు అంత తొందర అన్నది. వస్తే తెలుస్తుంది అక్కడ ఎవరి ఏమైందో అక్కడికి. అక్కడ ఏముంది రుద్రుణ్ణి ఏమన్నా అన్నాడు ఆయన, బ్రహ్మ విష్ణువునే కదా చివాట్లు పెట్టింది, వెళ్ళొస్తే తెలుస్తుందిలే కాస్త అప్పటిదాకా ఓపిక పట్టు అన్నది. నీ భర్తయ్యే చెబుతాళ్లే జరిగిందంతా ఆయన నోటి నుండి నువ్వు వినవచ్చులే అని. నువ్వే ఏదో మనం ఆడుకుంటున్నాము చెలికెత్తలు కదా అని పరిహాసానికి మాట్లాడుతున్నావేమో, నేను పరిహాసానికి మాట్లాడినా నా భర్తని నేను సహించను అని. అది ఆమె పాతివ్రత్యం అంటే అర్థ శరీరంలో ఉన్నది కదా ఆమె పాతివ్రత్యం చూడండి. పరిహాసానికి నువ్వు మాట్లాడినా కూడా నేను నీ మాటలు సహించను అన్నాడు. సర్వజ్ఞత్వం తవపతే మత్పతేశ్చ స్ఫుటం భవేత్. అర్థమవుతుంది ఇప్పుడు ఆయన వస్తే తెలిసిపోతుంది ఇక్కడి అక్కడి నుంచి రాగానే. నేను ఒక కథ చెబుతాను నీకు తెలియనటువంటి కథతో నేను ఓడిస్తాను అంది. మరేమో మీ ఆయన సర్వజ్ఞుడు అంటున్నావుగా విష్ణువు, నువ్వేమో ఆయన పత్ని అంటున్నావుగా, నేను చెప్పిన కథయే నువ్వు కూడా కనుక నీకు తెలిసి చెప్పగలిగితే నేను ప్రారంభించగానే అప్పుడేంటో బయటపడుతుంది నువ్వు సర్వజ్ఞుడువు నువ్వు సర్వజ్ఞ పత్నివు నేను సర్వజ్ఞ పత్నివు అప్పుడు తెలుస్తుందిలే మన ఈ బండారం అన్నది. ద్రక్ష్యామి యో మీ ప్రజ్ఞ ఏంటో సర్వజ్ఞత్వం ఏంటో అప్పుడు నాకు తెలుస్తుందిలే అన్నది అని ఇద్దరు కూడా శపథం చేసుకున్నారు. వాణిని సాక్షిగా పెట్టుకున్నారు, సరస్వతిని సాక్షిగా పెట్టుకున్నారండి. పెడుకొని ఏమం వాణిం సాక్షిణీం దేకృత్వా యాతే. ఆ రోజు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళారండి. ఈ లోపల ఉన్నదే చిన్నగా మహాకైలాసం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. లక్ష్మి అడిగింది ఏకాంతంలో, స్వామి జరిగిన విషయమంతా చెప్పిందండి. వాళ్ళు ఇట్లా శపథాలు చేసుకున్న విషయం చెప్పింది. చెప్పేటప్పటికీ ఆయన అన్నాడండి, త్వం తావదు అతివాదిని అన్నాడు. నువ్వు కాస్త ఎక్కువగా మాట్లాడతావు అన్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో అన్నాడు. నువ్వు అతివాదిని అంటే అతిగా మాట్లాడతావు నువ్వు, కొద్ది ఎక్కువగానే మాట్లాడావు. నీ భర్తకు తెలియదు, నా భర్తే సర్వజ్ఞుడు, నేను సర్వజ్ఞుడు, నువ్వు అతివాదివి, కాస్త ఎక్కువగా మాట్లాడావు. సర్వజ్ఞత్వం అనేది పార్వతీ పరమేశ్వరులకే కానీ ఇంకెవరికీ లేదమ్మా. నువ్వు ఎలా గౌ పార్వతీదేవిని నువ్వు జయించగలవు? నీకు పరాజయం కావటం ఖాయం. అయినప్పటికీ ఉపాయం చెబుతున్నాను. మరి నువ్వు ఏదో నా భార్యవి కదా, ఏదో తెలిసి తెలియక చేసావు పొరపాటు, ఒక ఉపాయం చెబుతున్నాను. పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఎప్పుడు ఉంటుంటాడు ఒక నైగమేయుడు అనే ఒక గణం, ప్రమథ గణం. ఆయన దగ్గర ఆంతరంగికుడు అంతఃపురంలో వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు ఉంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఆయన దగ్గరే ఉంటూ ఉంటాడు. ఆయన మనకు కాస్త ఫేవర్. విష్ణుమూర్తి చెప్పాడు, నేనంటే బాగా ఇష్టం, అక్కడ ఉంటూ ఉంటాడు ఆయన. నువ్వేం చేస్తావంటే ఆ నైగమేయుడు ఎప్పుడు అక్కడే ఉంటాడుగా, ఏమన్నా కథలు ఆ శివుడు పార్వతికి చెబుతాడుగా, వింటాడుగా. నువ్వు ఆయన్ని ప్రార్థించు, అడుగు ఇట్లా సంగతిని, ఆయన వచ్చి నీకు చెబుతాడు. మరునాడు ఆమె వస్తుంది, ఆమె ఏదో కథ చెబుతుంది ప్రారంభించి, నువ్వు ముందే చెప్పేసే, ఇట్లా నీకు జయం కలుగుతుంది అని ఉపాయం చెప్పాడు శ్రీ విష్ణుమూర్తి విష్ణు భగవానుడు. అయితే ఎప్పటికోప్పటికి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ గణం నుంచి ఇలా బయటపడతాం. మరి శపథాలు చేసుకున్నారు కదా, ఇప్పుడు పరువు నిలుపుకోవాలి కదా, ఇప్పుడు బయటపడతాం. ఎప్పటికో ఎప్పటికీ ఇది బయటపడకుండా ఉండదు, ఈ రహస్యం వాళ్ళిద్దరికి తెలుస్తుంది. అప్పటి విషయం అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడేం చేయాలనేది ఉపాయం అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. గౌరీ కోపాత్ కిం భవేత్. అప్పుడు పార్వతీదేవి కోపం వస్తుందో, ఏం కోపం వస్తుందో అప్పుడు ఆ కాలోచితంగా అప్పుడు చేద్దాంలే అన్నాడు. సరే అంటేనే లక్ష్మీదేవి ఆ నైగమేయుడిని ప్రార్థించి, ఏమైనా అక్కడ కథలు చెబుతూ ఉంటే ఆ కథలు నాకు చెప్పవని ఆయన ప్రార్థించి అడిగింది. ఈ మహాకైలాసానికి వెళ్ళొచ్చారుగా, అక్కడ జరిగిన విషయం అంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మకు జరిగినటువంటి పరాభవాన్ని గురించి కూడా చెప్పాడు, జరిగిన విషయం చెప్పాడు, అక్కడంతా జరిగిందంతా చెప్పాడు. నవ్వింది గౌరీదేవి, అంటుంది లక్ష్మికేను తనకు జరిగిన సంభాషణ కూడా చెప్పింది. శివుడు అప్పుడు నవ్వి గౌరీతో అంటూ పార్వతీదేవితో అన్నాడు, మన్మాయా మోహిత సర్వే మమ్మాయా దురత్యయ, వీళ్ళంతా నా మాయ చేత మోహితులైనారు, నా మాయని ఎవరు కూడా దాటలేరు జయించలేరు. బ్రహ్మ ఏంటి విష్ణు ఏంటి దేవతలందరూ కూడా నన్ను పూజించి వాళ్ళు ఆ పదవులు పొందారు, వాళ్ళు నన్ను గురించి యథార్థంగా తెలుసుకోవట్లేదు. తెలుసుకున్నట్లయితే నన్ను గురించి శివజ్ఞానం వాళ్ళు ముక్తులే అవుతారు, తెలియకపోయినట్లయితే ఈ పదవులు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. బ్రహ్మైనా విష్ణువైనా దేవేంద్రుడైనా ఈ పదవులు పొందిన వాళ్ళందరూ శివుని యందు భక్తి కలిగి శివజ్ఞానం తెలుసుకొని ఉంటే మోక్షాన్ని పొందుతారా పదవి యొక్క అంతంలో, లేకపోతే జన్మలు ఎత్తుతూ ఉంటారు. అందరూ మోక్షాన్ని పొందుతారని చెప్పడానికి వీల్లేదు. ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇట్లా కొన్ని రోజులు గడిచిందండి, కొంతకాలం గడిచింది. మళ్ళీ శివుణ్ణి ఒకరోజు అడిగింది, నాకు ఒక కథ చెప్పండి, ఆ కథ ఎవ్వరికీ తెలియంది కావాలి, లక్ష్మీదేవిని నేను జయించాలి అని అడిగింది. సరేనని చెప్పి పూర్వకల్పలో జరిగినటువంటిది దేవతలు ఎవరికీ తెలియనటువంటి ఒక కథ చెప్పాడు. సరే మళ్ళీ తర్వాత వీళ్ళు మేరు పర్వతంపైకి కిరీట కొరకు ఖేళనం కొరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవితో సహా వెళ్ళింది ఎవరు, పార్వతీదేవి. చెలికెత్తెలు కూడా వచ్చారు అక్కడికి, వాళ్ళ చెలికెత్తెలు కూడా వచ్చారు. సరే ఆ ఆడు క్రీడిస్తూ ఉన్నారు. అప్పుడు గౌరీదేవి లక్ష్మీదేవితో అన్నది, నేను కథ చెబుతాను, నువ్వు కనుక తెలిసినట్లయితే చెరు, నువ్వు అందులో సర్వజ్ఞుడైనటువంటి మహావిష్ణువు యొక్క భార్యవు కదా, నువ్వు కూడా సర్వజ్ఞురాలవు కదా, నేను ఒక కథ చెబుతాను, ఆ కథ నువ్వు చెప్పు, మళ్ళీ తెలిస్తే చెప్పు అని. నువ్వు కనుక చెప్పినట్లయితే నీకు జయం, నీకు తెలియకపోయినట్లయితే ఏదంతవై జయో మమ నాకు జయ నేను జయించినట్లు అని చెప్పి చెప్పింది. ఇత్యుక్తాయాం శివాయాంచ భవత్యే లక్ష్మీదేవి ఒప్పుకున్నదండి, నవ్వుతూ అన్నది గౌరీం, ఆయన ఒప్పుకున్నది. గౌరీం గౌరీయో చద్రమాం తదా, అప్పుడే గౌరీదేవి అంటున్నది. మన సాక్షి ఇంకా రాలేదు, వీళ్ళిద్దరు ముందుళ్ళారు చెలికెత్తెలతో. ఎవరు? సరస్వతి రాల. ఇద్దరు ఈమె చెలికెత్త లక్ష్మీదేవి చెలికెత్తని, పార్వతీదేవి చెలికెత్త, ఇద్దరిని పంపారు. పంపి ఆమెను తొందరగా రమ్మన్నారు. ఆమె కూడా అక్కడికి వచ్చేసింది, మేరు పర్వతంపైకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత శృణులక్ష్మి ప్రవక్ష్యామి పరమార్థం శివం విన ಜಗತ್ ನಾಸ್ತಿ ಶಿವಾಜ್ಯಾತ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮುಖಾಸುರ. ಗೌರೀದೇವಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿತೋ ಉನ್ನದಿ, ಓ ಲಕ್ಷ್ಮೀ ವಿನು, నేను చెబుతున్నాను అసలైనటువంటి పరమార్థం సత్యం చెబుతున్నాను. శివుడు లేకపోతే జగత్తే లేదు పొమ్మను. ఈ జగత్తంతా శివుని వల్లనే జన్మించింది అన్నది. బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలందరూ శివుడి వల్లనే కలిగారు. అయినప్పటికీ నీకు మన తథాపి ప్రాకృతై శాస్త్రై బంధుత్వన్నో వదేశ్వరుడు. మనకు బంధుత్వం కూడా ఉన్నది. ప్రాకృతమైన శాస్త్రాలు కనుక పరిశీలించినట్లయితే మనకు బంధుత్వం కూడా ఉన్నది. ఆ బంధుత్వంతో కూడా చెబుతున్నాను. ఎలా బంధుత్వం అంటే, విష్ణువు నాకు సోదరుడు అవుతాడు, ఆ సోదరుడు కొడుకు అవుతాడు. ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి యొక్క భార్య నా సోదరుడి కోడలు అన్నమాట. ఎవరు? సరస్వతీదేవి. అట్లాగే లక్ష్మీదేవికి కూడా ఏమవుతుంది? లక్ష్మీదేవి కూడా కోడలే అవుతుంది. కాబట్టి మన ఇద్దరికీ ఒక్కటే కదా ఆమె. ఆ కారణంగా ఆమె నిష్పక్షపాతంగా సాక్ష్యం చెబుతుంది, ఆమెను సాక్షిగా పెట్టుకుందామని చెప్పి అనుకున్నారు. బంధుత్వం కూడా సమానంగా ఉంది నీకు నాకు అని చెప్పి. సరే, జయాజయములు ఆమె నిర్ణయిస్తుంది అనుకున్నారు. వెన్నక్ష్యమానం తాం గౌరీ రమా అప్పుడు చెప్పిందండి వెంటనే. ఏది? నయ్యమేయుడు దగ్గర విన్నదిగా ఆమె చెప్పించుకొచ్చిన కథ ముందుగానే ఆ బలంతో చెప్పవుంది. కథ చెప్పవనేటప్పుడు ఆమె చెప్పడం ప్రారంభించినప్పుడు ఈ కథ నాకు తెలుసు అని చెప్పి మొత్తం చెప్పింది. విని వచ్చింది అంతకుముందు ఆశ్చర్యపోయింది గౌరీ. ఇంకేమవుతుంది? విత్తరపోయింది అన్నమాట. ఎట్ట తెలిసిందే అనుకుంది. అనుకొని నువ్వే జయించావులే పో అన్నది. అనేటప్పటికీ అయినా ఒక్క ఇప్పటితోటే ఏమైంది, ఇంకా ఉన్నది కదా, మళ్ళీ రేపు వద్దామని చెప్పి అనుకున్నారు. మళ్ళీ వెళ్ళారు మర్నాడు. మర్నాడు మళ్ళీ కథ చెప్పించుకొని వచ్చింది. ప్రతిరోజునే చెబుతున్నాడు ఈ నైగమయుడు వచ్చి లక్ష్మీదేవి చెబుతున్నాడు. అక్కడ విని లక్ష్మీదేవి జయం పొందుతున్నది. పార్వతి కథ చెప్పను, ఇది నాకు తెలుసునే అని ప్రారంభించగానే ఆ కథ చెప్పేసి. అవి చిన్న చిన్న కథలు అన్నమాట. ఏటప్పటికీ ఏమిటి, నా భర్త, నేను పొరపాటు పడ్డాను, నా భర్త సర్వజ్ఞుడు కాదు అనుకుంది పార్వతీదేవి. అనుకున్నది విష్ణువుతో సమానుడన్నా అయి ఉండాలి, లేదా తక్కువ వాడన్నా అయి ఉండాలి, ఎక్కువ మాత్రం కాదు అని చెప్పినాను. మరి నేను చెప్పిన కథలన్నీ చెబుతున్నది కదా, అందువల్ల విష్ణువే సర్వజ్ఞుడు, ఆమెయే సర్వజ్ఞుని పత్ని అని చెప్పి కూడా ఆ రకంగా భావన చేసిందనమాట. దేవా యథా వసంచేతే తథాత్వమపి నాధిక, మిగిలిన దేవతలు ఎలాంటి వాళ్ళు నా భర్త కూడా అలాంటి వాడే అని చెప్పి అనుకున్నది. విశ్వాధికో మహాదేవ ఇది నామ వృధాతవ, విశ్వంలో అందరికంటే ఆయన గొప్పవాడు అంటున్నారే దేవదేవుడు మహాదేవుడని. ఇది ఒట్టి కళ్ళమాట, కేవలం ఏదో గౌరవంగా పూజ్యంగా అంటుంటారు. వాడు ఎలాంటి వాడైనప్పటికీ పూజ్యంగా మాట్లాడుతుంటారు. ముందు విశేషణాలు వేసి కొంద అట్లా మాట్లాడిన విషయమే తప్ప పూజ్యవాచకంగా వర్ణనలు చేస్తూ అతిశయోక్తిగా అదేమి యథార్థం కాదు అంది. మరి ఆయన సర్వజ్ఞత్వం లేనివాడు పార్వతికి, అదే లక్ష్మీదేవికి, విష్ణువుకు తెలియని కథలు నాకు చెప్పి నాకు విజయాన్ని ఏం కలిగిస్తాడు నాకు కోరికని కూడా అని అనుకున్నది. నేను అనవసరంగానే భ్రాంతి భ్రమలో పడిపోయినాను అన్నది. ఇప్పుడు నాకు అర్థం, ఆయన సర్వకర్త అయినా సర్వజ్ఞుడు ఆయన అని చెప్పి నేను భ్రాంతిలో పడిపోయినాను, భ్రమలో అంది. అసలు విష్ణువుకి ఎక్కువగా అధిక విజ్ఞానం ఉన్నట్లుగా తెలుస్తున్నది, నా భర్తకి అంత విజ్ఞానం లేదు, సమానమన్నా అవుతాడు తక్కువన్నా అవుతాడు అన్నట్లుగా నాకు తోస్తున్నది అని. అని భర్తతో వెళ్ళి అడిగిందండి. సద్బలాత్ జయమాకాంక్షే ప్రాప్తస్తపజయో మమ, నీ బలం వల్ల నేనేమో పందెం వేశా, నాకేమో రోజు పరాభవం జరుగుతున్నది, ఓడిపోతున్నాను అన్నాడు. భర్త ననింజో నారీణామితి ప్రాహ శృతి కలు, శృతి అవని చెబుతున్నది భర్తను నిందించకూడదు అని చెప్పేమో శృతి చెబుతున్నది. కథం ననింజో భవతి భర్త నారీగణైర్వద, ఇట్లా చేస్తూ ఉంటే భర్తనే ఇటువంటి భర్తలు నిందించకుండా ఎలా ఉంటారు స్త్రీలు అన్నది పార్వతీదేవి. అసలు మా నాన్న మోసపోయినాడు, నేనున్ను మా నాన్న ఈయన సర్వజ్ఞుడని అనేటువంటి అభిప్రాయంతో, అందరికంటే దేవదేవుడనే దృష్టితో మా నాన్న ఈయన కనుక ఇచ్చి కన్యాదానం చేస్తే తను ధన్యమవుతాడని, నేను ధన్యురాళ్ళు అవుతుంది, మా అమ్మాయి బాగా సుఖపడుతుంది అన్నిటిలోనని చెప్పి మా నాన్న ఇచ్చాడు, మా నాన్న పొరపాటు పడ్డాడు, నేను పొరపాటు పడ్డాను అనుకున్నది. ఆయనేమో తను ఆత్మోద్ధారాయ, మా నాన్నగారు అందరికంటే ఈయన గొప్పవాడని తను ఉద్ధరింపబడ్డం కొరకు హిమవంతుడికి ఇచ్చాడు. ఇంకా కారణం ఏంటంటే ఇచ్చే సంబంధం మంచిది ఇవ్వాలి, మళ్ళీ అక్కడ వెళ్ళినటువంటి అమ్మాయి కష్టాలు పడకూడదు. నిశ్చింతహేతవే, నిశ్చింతగా ఉంటుంది ఈయన కనుక ఇస్తే, ఏ లోటు ఉండదు, సుఖంగా ఉంటుందని ఇచ్చాడు ఈ రెండు కారణాల ద్వారా. తదాసది మయా ప్రాప్తో విష్ణుపత్ని పరాజయ, ఇట్లా పెళ్లి చేస్తే మా ఇద్దరికీ నేను చివరికి విష్ణుపత్నితో మాకు పరాజయమైంది, అవమానం కలిగింది నాకు. ఇంకా ఇంతకంటే అవమానం ఏముంటుంది సర్వజ్ఞుడు యొక్క భార్యకి? శివుడేమో సర్వజ్ఞుడు, తనేమో సర్వజ్ఞుడి యొక్క భార్య, సర్వజ్ఞుడి భార్యకి ఇంతకంటే అవమానం ఉంటుందా? సరేలే అని చెప్పి ఇచ్చేవం దూయమానాం తాం. అప్పుడు ఈ రకంగా అనేటప్పటికీ పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు నీకు నువ్వు నేను జగన్మాతని శక్తిని నా శక్తిని అని అనుకోవటంలో నువ్వు నా శరీర అర్ధభాగివని నువ్వు కిందకు వచ్చేసేసావు. నీ స్థాయి నుంచి మామూలు స్త్రీత్వం స్త్రీభావం నీకు వచ్చింది, స్త్రీలేటువంటి దానికి వెంటనే దిగజారిపోతారు. నీకులో స్త్రీభావం వచ్చింది, ఆమెకంటే నేను గొప్ప, విష్ణువు గొప్ప, సర్వజ్ఞుడు గొప్ప. తర్వాత స్త్రీ వెంటనే కళ్ళమన్నీళ్ళు పెట్టుకుంటుంది, బాధపడుతుంది, మా వాళ్ళు మా నాన్న నేను మోసపోయి మీకు ఇచ్చాడు ఇటువంటి మాటలని అంటారు వాళ్ళు. వెంటనే స్త్రీ సహజం అన్నమాట, నీకు స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని పొందినట్టుగా నాకు అనిపిస్తున్నది అని చెప్పి చెప్పి అప్పుడు చెప్పాడు. ఇదంతా కూడా నైగమేయుడు చేశాడని జ్ఞానదృష్టితో చూచాడు. ఈ నైగమేయుడు వెళ్ళి ఈ కథలని అక్కడ చెబితే ఆమె చెప్పిందనే విషయం పరమేశ్వరుడికి అర్థమైంది. వెంటనే అన్నాడు, ఇప్పుడు నేను కథ చెబుతాను, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎన్ని కథలైనాయో తెలుసండి, 100 కథలైనాయి. 100 కథల్లో లక్ష్మీదేవి గెలిచింది. ఇప్పుడు కథ చెబుతాను, రేపు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇంకా పూర్వకల్పాలకు వెళ్ళాడు, పూర్వకల్పాలకి చెబుతున్నాడు ఆయన, ఇప్పటి కాదు. నైగమేయుడినే పని చెప్పిన వెళ్ళిరా అన్నాడు, అక్కడి నుంచి పంపించాడు. రోజు అక్కడే ఉంటాడుగా, ఇవాళ ఏం చేశాడు పరమేశ్వరుడు, నైగమేయుడిని అక్కడ తన దగ్గర నుంచి పంపించేసి కథ చెప్పాడు. మరునాడు ఇంకేముంది, పార్వతి పుణ్యుడు నీకు జయం అవుతుంది అన్నాడు. పార్వతీదేవి వెళ్ళింది, లక్ష్మిని పిలిచింది, సరే ఇద్దరు మళ్ళీ కథ చెప్పింది ఆమెకి. ఇవాళ మౌనంగా నోరు మూసుకొని కూర్చుంది, ఏం మాట్లాడాలా, ఏ రోజు నేను ప్రారంభించేటప్పటికి చెబుతావు, ఇవాళ చెప్పవే, ఇవాళ ఒక్కరోజు జయించగానే సరిపోయిందే, ఇంకా ఉన్నది కదా, నేను 100 కథలు జయించానని, నువ్వు కూడా 100 కథలు నువ్వు చెప్పినాయి, నేను చెప్పలేకపోతే అప్పుడు పరాజయం అయినట్లు అని చెప్పి లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవి వెంటనే సంక్షిప్తంగా ఉన్నది చిన్న చిన్న కథలు, పూర్వకల్పాలలో 108 కథలు చెప్పింది పార్వతీదేవి. 108 కథలు ఏమి మాట్లాడరా నాకు తెలియదని చెప్పి ఒప్పుకొంది. ఇంకా పరాజయం ఒప్పుకుంది, నువ్వే సర్వజ్ఞురాలివి, నువ్వు సర్వజ్ఞుని పత్రివి అని లక్ష్మి అంగీకరించేసింది. లక్ష్మీదేవి అంగీకరించింది. అంగీకరించిన తర్వాత పార్వతీదేవి ఏమన్నదంటే, ఎందువల్లంటే నైగమేయుడి ద్వారా లక్ష్మికి తెలియలా, ఆ కారణంగా ఆమె చెప్పలేకపోయిందనమాట. గౌరీం లక్ష్మీ స్నా స్మయ స్మయాన్విత ఏకయ, నీకు ఒక్కదానితో ఏమైంది ఈ రకంగా. 100 కథలు చెబితే ఇవి 108 కథలు మళ్ళీ చెప్పింది. గౌరీ తత్ర పరే దినే గౌరీ వాణి రమామేరవు మిళిత తద్దినే శివ సాక్షీకృత్య గిరం పశ్చాత్ ప్రాహ సర్వా కథ ఏవం వదంత్యాం గౌర్యాస్తు. రమ లక్ష్మీదేవి గౌరీకి నమస్కరించింది. సర్వజ్ఞాసి శివే శ్రేష్ఠే క్షమస్వాగో మయా కృతం. నువ్వు సర్వజ్ఞురాలివి, నేను చేసిన పాపాన్ని నువ్వు క్షమించు. రక్ష మాంచ పతి మేద్య జ్ఞాతశ్చేత్ అన్యదప్యహో, నన్ను నా భర్తని ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఈ విషయంలో సహకరించిన ఆయన, బయటపడితే మా ముగ్గురిని నువ్వు రక్షించాలి అన్నది లక్ష్మీదేవి. ఎక్కడ కోపంతో ఏం చేస్తావో, మమ్మల్ని మాత్రం కాపాడాలి తల్లి అని చెప్పి పాదాల మీద పడి వేడుకుంది. రమయ భక్తి నమ్రే భక్తితో, గౌరీ అన్నది లక్ష్మీదేవితో మనస్సులో అనుకుందిట, నన్ను వంచన చేసింది కాపట్యం, కపటమే కదా ఇది, ఈ రకంగా తెలియకుండా నైగమయుడి ద్వారా చెప్పించుకొని ఈ రకంగా అని మనస్సులో భావన చేసి, ఆ మూడో వ్యక్తి ఎవరో చెప్పటల అందువలన ఈ మాత్రం చెప్పింది, ఎవరు ఎట్ట తెలిసింది చెప్పటలా. కిమప్యత్రాస్తి కారణం, అప్పుడు పార్వతీదేవి అడిగింది, దీనికి కారణం అసలు ఎవరు, ఏమిటి, నీకు ఎలా తెలిసింది అని అడిగింది. పరమాత్మ పరానంద శాశ్వతో నిత్య అవ్యయ, నా భర్త పరమాత్మ, అందరిలోనూ ఆత్మగా ఉన్నటువంటి వాడు, ఎప్పుడు పరానందంలో బ్రహ్మానందంలో ఉంటూ ఉంటాడు, స్వాత్మారాముడు, నిత్యమైనటువంటి వాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు, నిత్యుడు, నాశము లేనటువంటి వాడు, వేదములకు వాక్కులకు మనస్సుకు అందనటువంటి వాడు, అగమ్యుడు, ఎల్లప్పుడూ జ్ఞాన ఖని, సహజంగా స్వరాట్, స్వయంగా ప్రకాశించేటువంటి వాడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అందరినీ చూడగలిగిన చూడగలిగినటువంటి వాడు, గొప్ప అందరికంటే గొప్పవాడు, విశ్వమునకే ప్రభు అయినటువంటి వాడు, ప్రకృతి కంటే కూడా పరమైనటువంటి వాడు. ఆయన యొక్క నేను జ్ఞానశక్తిని, క్రియాశక్తిని, ఇచ్ఛాశక్తిని, సర్వతంత్ర స్వతంత్రుని, నేను సర్వతంత్ర స్వతంత్రుని, నేను కూడా ఆయన వలే సర్వతంత్ర స్వతంత్రుని, అలాంటి నాకు కూడా శంభువు యొక్క పూర్ణ జ్ఞానం తెలియదు, ఆయన తత్వం నేను పూర్ణంగా నేను కూడా తెలుసుకోలేను, వేదములు కూడా నే ఆయన ఇట్లా ఉంటాడని చెప్పలేక ఇగో ఇది కాదు ఇది కాదు అని ఇట్లా నిషేధ రూపంలో చెప్పుకుంటూ ఇగో ఇది కాదు ఇది కాదు, నా ఇతి నా ఇతి నా ఇతి అని నిషేధ రూపంగా వెళ్ళి ఆయన్ని గురించి చెబుతున్నాయి, కానీ వేదములు కూడా ప్రత్యక్షంగా ఆయన యొక్క తత్వాన్ని గురించి తెలపలేకపోయినటువంటి, ఉపనిషత్తులు కూడా వాటికి కూడా గోచరంగా అనేటువంటి వాడు. తాదృశేనాత్మనా తేన శతకల్పీయ పూర్వికా ఉక్త, 100 కల్పములకు పూర్వ కథలు ఆయన నాకు చెబితే వచ్చి మీకు చెప్పాను, లక్ష్మీ జయం కొరకు ఆయన ఎంతో నా ఎందు ప్రేమతో చెప్పాడు. తాకథా రమయా జ్ఞాత కథమిత్య అతి విస్మిత, ఆ కథలు లక్ష్మీదేవికి ఎలా తెలిసినవి అని ఆశ్చర్యపోయింది ఆమె. మదారంభాత్ పూర్వమేవ అవధత్ గత దినావధి, నిన్నటి వరకు నేను చెప్పకముందే నేను ప్రారంభించేటప్పటికీ ఆ కథలు చెప్పేస్తున్నది ఏమిటిది. అజ్యోక్త అష్టోత్తర శతాశ్చ అజ్ఞాతాహత కథా కథం, ఇవాళ 108 కథలు చెబితే ఒక్క కథలో నోరు మెదపలు, అసలు మాట్లాడకుండా కూర్చుంది. ఈ ఇన్ని రోజులు ఇట్లా చెప్పింది, ఇవాళ ఎందుకు ఇలా అయిపోయింది ఒక్కరోజు ఈ 108 కథలు, దీనికి ఏదో కారణం ఉండాలి. ఏదో ఇక్కడ ఉండి ఉంటుంది, ఏదో రహస్యం ఇందులో ఉంటూ ఉంటుంది. ఈ కారణము లేకుండా లక్ష్మీదేవి నన్ను నా భర్తను తెలిస్తే మరొకరిని రక్షించమని ఎందుకు అంటుంది, అంటే ఏదో తెలియడానికి కారణం ఉండి ఉంటుంది అని చెప్పి నవ్వుకుంటూ లక్ష్మితో అంటున్నదండి మనసులో అనుకొని నవ్వుతూ, లక్ష్మి నిజం చెప్పు నువ్వు అన్నది, నీకు పూర్వపు నేను చెప్పిన కథలన్నీ కూడా ఎట్లా తెలిసినవి, ఇవాళ ఎందుకు మాట్లాడలేదు, ఆ కారణం ఏంటో నాకు చెప్పు, నువ్వు చెప్పబోయినా ముందు బయటపడతాయి అన్నది. గౌరీ ప్రాహ తదా లక్ష్మీ నాహం వాచా బ్రువేతి వాచి లక్ష్మీదేవి అన్నది, నేను నోటితో ఇప్పుడు చెప్పను అన్నది. నీకు కనుక తెలుసుకున్నట్లయితే ఆ రహస్యం ఉందే, మా ముగ్గురిని మాత్రం క్షమించాలి, మా ఎందు దయచూపాలి అన్నది. ఇది జలాది సుతావచో నిశమ్యస త్రిజగదధి ఈశ్వర నాయికాపి, ఈ మాటలు లక్ష్మీదేవి మాటలు విని ముల్లోకములకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి నాయిక అయినప్పటికీ ఆ పార్వతీదేవి, సరేలే ఇప్పుడు కాకపోతే ముందు తెలియకపోతుందే, ఇప్పుడు ఎందుకు దీని గురించి వాదం ఎందుకులే, నీకు నాకు అదే తెలుస్తుందిలే ముందు అని మనస్సులో అనుకొని కోపాన్ని నిగ్రహించుకుంది లక్ష్మీదేవి మీద. అప్పుడే కోపపడకుండా కోపాన్ని నిగ్రహించుకుంది, ముందు తెలుస్తుందిలే అని చెప్పి. ప్రాప్తో మే జయ కథం కథమహో కిమ్మేనయా శంకయ దేవం భ్రూమి కిమత్ర కారణమితి ఈశానో, నేను వెళ్తాను నా భర్తను అడుగుతాను, ఆయన తప్పనిసరిగా చెబుతాడు కారణం, ఇప్పుడు ఈమెతో ఎందుకు వాదం లేదనుకుని. తజ్ఞాత్వా తదనంతర త్వకరవం శిక్షాం చేయాం యాం యథ, వీళ్ళకేమి శిక్షలు చేయాలో అప్పుడు చేస్తాను తెలుసుకొని అనుకుని. ఎస్ఏత కుటిలం చస్య విధివద్ దేవాజ్ఞయాహం క్షణాత్, వీళ్ళు చేసిన ఈ కౌటిల్యం ఉన్నదే వంచన పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో నేను తెలుసుకుంటానని మనస్సులో భావన చేసి లక్ష్మీదేవి తర్వాత మళ్ళీ సరస్వతితో కాసేపు మళ్ళీ క్రీడించినటువంటి వాళ్ళై నవ్వుకుంటూ ఎవరి గృహాలకు వాళ్ళు సంతృప్తిగా వెళ్ళిపోయినారండి. గిరిజా లక్ష్మీ ఆ జయంత లక్ష్మిని జయించిందిగా సంతోషంతో పార్వతీదేవి కూడా వెళ్ళిపోయి. మహాత్మ్యంచ విభోరమేయమతులం చిత్తే స్మరంతి వరం ఇచ్చే ఆ పరమేశ్వరుడి యొక్క ప్రభావాన్ని తలుచుకుంటూ వెళ్ళింది. ఇచ్చేవం గిరిజాజయ ప్రముదితాం పుణ్యాం కథాం పావనిం. ఇది పార్వతీదేవికి జయం కలిగింది, సంతోషించింది. ఇటువంటి పవిత్ర కథనే ఎవరైతే చక్కగా శ్రద్ధగా ఒక్కసారి విన్నప్పటికీ మోక్షానంద సుధానిధేరమృత సంమగ్నో భవేత్ సపుమాన్. మోక్షానందామృత నిధిలో మునిగిపోతాడు వాడు. మోక్ష ఆనంద సుధానిధిలో ఆ సముద్రంలో మునిగిపోతాడు అని చెప్పి అనుకుంది. సత్యం సత్యమహం వదే ప్రియతమే ధన్యే అనవజ్యే శృణు అని అనాథశర్మ చెప్పాడండి. ఎవరికి? తన భార్యకు ఈ కథ అంతా చెప్పాడు. ఇదే ఈ కథనే అంతకుముందు సనత్కుమారుడు వామదేవుడికి చెప్పాడు. ఇదే కథ ఇదంతా కూడా పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. అట్లా వరుసలో వస్తుంది. అది అష్టమోధ్యాయ. సూత సర్వజ్ఞ సద్బుద్ధే గౌరీ కిం వా కరోత్త కథం విదితమాసీత్ తద్రహస్యం పైశునం బహి. ఋషులు అడిగారు, ఈ జరిగిన విషయం ఉందే లక్ష్మి కథలు చెప్పడానికి, ఏం జరిగింది ఆ రహస్యం చెప్పు తర్వాత అని చెప్పమని అడిగారు సూతుల వారిని. పైశ్యనం అంటే కొండ్యాలు చెప్పడం. అక్కడ మాటలు ఇక్కడ వాళ్ళ మీద వీడు సాడీలు చెబుతారే. ఇప్పుడు నాకు నయ్యమేడు చేసిన పని అదేగా పైశ్యమేగా సాడీలు చెప్పడం. అక్కడ జరిగింది వచ్చి ఇక్కడ చెప్పాడు. అందువల్ల ఈ ఇది ఎట్లా బయటపడింది ఈ పైశ్యం? లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీ తర్వాత ఏం చేశారు? ఈ పైశూన్యం అనేది ఉన్నదే నైగమేయుడు చేసినటువంటిది ఇదంతా పార్వతీదేవికి ఎలా తెలిసింది? ఆ తర్వాత పార్వతీదేవి అని చెప్పి అడిగారు. పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుడితో ఏమన్నది ఏకాంతంలో? తర్వాత ఏం జరిగింది, లక్ష్మీదేవి ఏం చేసింది, నైగమేయుడు ఏమైనాడు, ఇదంతా నాకు విస్తరంగా చెప్పాలి అని అనవజ్య భర్తని నాథశర్మని అడిగింది. ఇది పృష్టస్తదా సూత పునఃప్రాహ ఋషీన్ముద. సూతుల వారు చెబుతున్నారు ఇప్పుడు, శృణుధ్వం బ్రహ్మ విశ్రేష్ట రహస్యం శివయో పరం. పార్వతీ పరమేశ్వరుల రహస్యం చెబుతున్నాను, వినండి మీరు. ఇది కనుక విన్నట్టయితే ఈ రహస్యాన్ని, శ్రవణాత్ పుణ్యం కలుషాపహం, పుణ్యం వస్తుంది పాపములు పోతాయి. గౌరీ వాణి రమా గౌరీ ఖేలాంకృత్వా చిరంతత. ఈ మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్తున్నాడు. ఆ మేరుపర్వతం మీద చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత శ్రమశాంతి కొరకు అక్కడే మేరు పర్వతం పైన కాసేపు కూర్చున్నారు. గంధర్వులు అప్సరసలు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళని దూరంగా ఉండి సేవిస్తూ ఉన్నారు. దేవతా స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా దూరము నుండి వాళ్ళకు నమస్కరిస్తూ ఉన్నారు. ఎవరికి? లక్ష్మీ పార్వతి సరస్వతులకు. బ్రహ్మ విష్ణు శివ ఈ రకంగా ఈ సరస్వతి లక్ష్మీ పార్వతి కూడా ఆటల్లో చాలా హుషారుగా పాల్గొన్నారు. తర్వాత ఆ తర్వాత గౌరీదేవి మళ్ళీ లక్ష్మీదేవితో నవ్వుతూ అందండి, నువ్వు ఎందుకు చెప్పట్లేదు నాకు అని అన్నది. భర్త జ్ఞాత కథం వద. ఒకవేళ నీ భర్తకు ముందుగానే తెలిసిందే, ఆయన నీకు చెప్పాడా నీ భర్త అని అడిగింది. లేకపోతే ఇంకెవరైనా ద్వారా నువ్వు తెలుసుకున్నావా నాకు చెప్పమని అడిగింది. అథవా త్వం భర్తు భక్త్యా, లేదా నువ్వు భర్త ఎందు భక్తి చేత పాతివ్రత్య మహిమ చేత తెలుసుకున్నావా? ఈ మూడు ప్రశ్నలు మళ్ళీ వేసింది లక్ష్మి. నువ్వు సర్వజ్ఞాసి స్వయం, లేదు నువ్వే సర్వజ్ఞురాలవై నీ అంతట నువ్వే తెలుసుకున్నావా నీ బుద్ధి వైభవంతో, నాకు యథార్థం చెప్పు అని అదండి మళ్ళీ లక్ష్మీదేవి. ఇది పృష్ట తదా లక్ష్మి గౌరియా సర్వజ్ఞ సర్వజ్ఞురాలైన పార్వతీదేవితో లక్ష్మీదేవి అంటున్నది. నవ్వుతూ నమస్కారం చేసి, పాదములకు నమస్కారం చేసి, దేవీ సర్వజ్ఞదయిత కిమన్యాం పృచ్చసే పునః. నువ్వు సర్వజ్ఞుని యొక్క భార్యవు, నువ్వు ఏంటి మళ్ళీ ఇంకా ఆ విషయాలు ఈ విషయాలు అడుగుతావు? నువ్వు సర్వజ్ఞురాలవే, నీ ఆయన సర్వజ్ఞుడా, ఆయన వల్ల తెలుసుకున్నా. నేను అమ్మా నీకు నమస్కారం పాదములకు పెట్టి చెబుతున్నాను, నువ్వు సర్వజ్ఞుని పత్నివి, నేను అంగీకరించాను. నీ భర్త సర్వజ్ఞుడు, నువ్వు సర్వజ్ఞ పత్నివి, ఇంకా అనవసరంగా ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఈ ప్రశ్నలు? సర్వజ్ఞాసి స్వయం సర్వా, నువ్వు కూడా సర్వజ్ఞురాలి, మేమంతా నీ అంశతో జన్మించినటువంటి వాళ్ళమే. మేమంతా కూడా లక్ష్మీ సరస్వతి వీళ్ళందరూ కూడా నీ అంశతో జన్మించినటువంటి వాళ్ళమే. తత్తేజసా వయం సర్వాహ పూజ్య లోకేషు, నీ అంశతో జన్మించాం కాబట్టే లోకంలో మేము పూజలను పొందుతూ ఉన్నాం. రహస్యం వా ప్రకాశం వా, అయినా రహస్యం కానీ చెప్పడం కానీ నీకు దగ్గర చెప్పేదే ఉంది, దాచేదే ఉంది, నీకు తెలియదే ఉంది కనుక. ఇది త్వయ్యైవ ఉపదిష్టా వయ, నువ్వు ఒక మాట మాకు ఒకప్పుడు చెప్పావు పార్వతీదేవితో లక్ష్మీదేవి అంటున్నావు, నువ్వు మాకు ఒకసారి ఒక ఉపదేశం చేసావు. ఏమని ఉపదేశం చేసావంటే రహస్యం కానీ ప్రకాశం కానీ ఎక్కడన్నా జరిగిందైనా సరే, రహస్యంగా జరిగిందైనా సరేట, అది ఇతరులకు ఎక్కడా కూడా దాన్ని బయట పెట్టకూడదు అని చెప్పి నువ్వు ఒకసారి చెప్పావు. రహస్యమైనా బయట పెట్టకూడదు, ప్రకాశంగా జరిగిందైనా సరే బయట పెట్టకూడదని నువ్వే మాకు ఒకసారి ఉపదేశించావు. కాబట్టి నువ్వే ఉపదేశించావు కాబట్టి పూర్వం మాకు ఉపదేశించావు, అందువల్ల నీ దగ్గర మేము అందువల్ల నీకు చెప్పడలేదు. నీ దగ్గర మాకు రహస్యమే ఉంది కనుక, నువ్వుకు మాత్రం అసలు తెలియందే ఉంది కనుక, నువ్వేదో క్రీడగా మమ్మల్ని లీలగా అడుగుతున్నావు కానీ నీకంటే పూజ్యురాలు ఎవరున్నారు చెప్పు, నిజం చెప్పు. నేను చెబుతున్నాము మాకంటే నీకంటే పూజ్యురాలు ఇంకెవరూ లేదు. నువ్వు ఒకవేళ ఈ వృత్తాంతం తెలిసినట్లయితే నీకు తెలుస్తుంది త్వరలోనే మమ్మ మాత్రం క్షమించు అనేటప్పటికీ, మళ్ళీ లక్ష్మీదేవి అనేటప్పటికీ పార్వతి అంటున్నది, రమే సత్యం వదేతి సా జ్ఞాత కథం కథా, మళ్ళీ నిజం చెప్పు నువ్వు, నీకు అసలు కథ నాకు గొప్ప సందేహం పీడిస్తూ ఉన్నది, నీకు ఎలా తెలిసిన ఈ కథలు చెప్పవని మళ్ళీ అడిగిందండి ఆయన. జ్ఞాత కథం కథా సర్వాస్తయామే ఇది గౌరీవచ శ్రుత్వారం. అప్పుడు లక్ష్మీదేవి నమస్కారం చేసి మళ్ళీ అంటూ, సర్వం జానాతి తే భర్త సర్వజ్ఞ కరుణానిధి, నీ భర్తకన్నీ తెలుసమ్మా, ఆయన సర్వజ్ఞుడు, ఆయన దయా సముద్రుడు, తేనైవ జ్ఞాత్వా తేనైవ భక్తేషు నాతిక్రోధం సమాచర, తెలుసు ఆయన ద్వారా నువ్వు తెలుసుకొని నీ భక్తుల యందు, ఇద్దరు వాళ్ళు ఎవరికి శివుడికి ఇద్దరు ఒకటే కదా అర్ధనారీశ్వరు, నీ భక్తుల యందు కోపం మాత్రం చూపించవద్దు తల్లి అని నమస్కారం వేడుకుంది లక్ష్మీదేవి. ఇది సంతుష్ట చింతాస్తా, ఈ రకంగా చిన్నగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారండి. లక్ష్మీదేవి భర్తతో అన్నదిట, కింభవేద్వా భర్తతో కూడి అనుకున్నది, కింభవేద్వా ఆవయోర్ నైగమస్య విష్ణుదేవుతో అన్నది, విష్ణుమూర్తితో అన్నది, మన ఇద్దరికీ నైగమయుడికి ఏమవుతుందో అందు అని పాపం చింతలో దిగుల్లో విచారంలో పడిపోయింది. తర్వాత గౌరీ పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది. జరిగిన విషయమంటి వెళ్ళటం వెళ్ళటమే, స్వామి అద్య జయో మమా అన్నది, ఇవాళ నాకు జయము అని వెళ్ళి వెళ్ళడంతో భర్త దగ్గరికి వెళ్ళి అద్య మమ జయో మమ అని చెప్పిందనమాట, ఉత్సాహంగా వెళ్ళి చెప్పింది. ప్రాప్తస్త్వత్కరుణాదృష్ట్యా క్షమస్వాగో మమ ప్రభో, స్వామి నువ్వు కరుణామయుడివి, నన్ను దయాదృష్టితో చూచి నేను చేసిన అపరాధాన్ని క్షమించు అని అడిగి. ఇప్పుడు అర్థమైంది కదండి, గౌరీ చేసిన అపరాధం మీకు అర్థమైంది కదా, శివుణ్ణి నిందించింది కదా, సర్వజ్ఞుడు కాదు మా నాన్న, మా ఇది అనవసరంగా నన్ను ఇచ్చి వెళ్ళి పెళ్లి చేశాడు, తనేదో కృతార్థుడిని అవుతాడు, నేనేదో బాగా నిశ్చింతగా ఉంటానని అనుకో, నిందించింది కదా, ఈయన సర్వజ్ఞుడు కాదు, విష్ణువు కంటే తక్కువ లేదా సమానుడు అది ఇదని నా, నేనేదో పూరి నిన్ను నిందించాను, నన్ను నిందాం పూర్వమహంత్వాం వై ప్రావోజన్ గత సాత్వసా, నేనేదో డోలాయమాన మనస్కురాలని నేను నిందించాను, నన్ను క్షమించు అంది. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏంటో చెప్పు ఈ అపరాధము నుండి అని అడిగిందండి. తవా అపరాధ దోషస్తు దుర్నోజ్య కల్పకోటి, శివాపరాధ దోషమే కోటి కల్పములైనా దోషము, దానికి నివృత్తి లేదు, నాకు నివృత్తి చెప్పవని. అజ్ఞానాత్ స్త్రీ స్వభావేన నిందాహం మహాగురు, గురువులకు గురువు, గురువు అని పేరు, మొట్టమొదటి గురువు పరమేశ్వరుడు అనమాట మనకు. గురువు ఫస్ట్ ఎవరంటే సదాశివుడు, సదాశివుడు తర్వాత శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు తర్వాత బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు తర్వాత వశిష్ఠుడు, వశిష్ఠుడు తర్వాత వశిష్ఠుడు కుమారుడు శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడు తర్వాత వేదవ్యాసుడు, వేదవ్యాసుడు తర్వాత సుఖమహర్షి. అద్వైత శంకరాచార్య సిద్ధాంతంలో మన గురు పరంపర ఇదన్నమాట, శంకరాచార్య సిద్ధాంతం అద్వైతులు అందరికీ కూడా. ఆ తర్వాత శంకర అదే గోవింద భగవత్పాదులు వాళ్ళ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఆయన శంకరుడు, ఆ శంకరుడు తర్వాత మన దక్షిణ ప్రదేశానికి శృంగేరి పీఠాధిపతులు, అట్లా వరుసగా వస్తూ ఉన్నారు. ఎవరు మొట్టమొదట ఆయన సురేశ్వరాచార్యులు, అక్కడి నుంచి ఇది మన గురు పరంపర ఇదన్నమాట. అసలు అందువల్ల ఉన్నదే ఆయన గురువు మొట్టమొదటి గురువు అన్నమాట. మహాగురువు ఆయన సత్యజ్ఞాన ఆనందమయం సర్వభూత దయాపరను. సత్యజ్ఞాన ఆనంద సచ్చిదానంద స్వరూపుడివి. సత్ అంటే సత్యం అండి, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. అది ఒకప్పుడు ఉండి ఒకటి పోయేది సత్యం అనిపించుకోదు, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. జగత్తు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది, అందువల్ల అది సత్యం కాదు, అది గుర్తుంచుకోవాల్సిన. అది మిథ్య అన్నది అంతకు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేదాన్ని మిథ్య అంటాం. మిథ్య అంటే అసలు లేదని కాదు, ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేది. ఆ పరిభాషా పదాలు అవి వేదాంతంలో. సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడు ఉండేది ఒక పరమాత్మ పరబ్రహ్మమే. సత్యం జ్ఞానం ఎప్పుడు ఆయన మనలాగా ఈ దుఃఖాలు ఆనంద స్వరూపుడు ఆయన, అందువల్ల ఆనంద ఆనంద ఘనుడు ఆయన. దాన్నే సత్తు చిత్తు ఆనందం. చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే సత్యం ఎల్లప్పుడూ ఉండేది. ఆనందం అంటే తెలిసే కదా ఆనందం. సత్యజ్ఞాన ఆనందమయుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు, సర్వప్రాణుల యందు దయగలిగినటువంటి వాడు. మదిష్టదేవ నాకు ఇష్టమైన దేవుడు ఆయన. భర్త అంటే దేవుడే కదా. నా భర్త ఓ కరుణానిధి, నిన్ను నిందించాను పొరపాటు, నన్ను క్షమించు అంది. గౌరీ పార్వతీదేవి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే శివుడు అంటున్నాడు, నవ్వుతూ అంటున్నాడు, దయతో అంటున్నాడు, తవ దోషో నభామిని, నీ తప్పేమీ లేదు ఇందులో. నువ్వు లక్ష్మీదేవి చేత మోసగింపబడ్డావు, అందువల్ల ఇందులో ఉందే, అందువల్ల నీకు కోపం వచ్చింది. ఇప్పుడు శాంతం తవాగో భద్రంతే చాపల్యం సహజం స్త్రీయ, వాళ్ళు చేసినటువంటి తప్పును క్షమించాలి, నీకు శుభం అవుతుంది. స్త్రీకి సహజంగా చాపల్యం ఉంటుంది. నువ్వు ఈ బాధ, నేను ఏదో నాకు నువ్వేమీ చేయలేదు, వాళ్ళు చేసిన కపటం వల్ల నువ్వు ఆ మాటలు అన్నావు, కానీ నీ స్వయంగా నువ్వు అన్నదానివి కాదు, ఆమె చేత వంచితురాలు అయినావు. వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసిన మాట నిజమే, అది క్షమించాలి. నువ్వు స్త్రీలకు సహజము, నువ్వు నువ్వేమీ ఇట్లా బాధపడవలసిన పని లేదు, నువ్వేం తక్కువ దానివి కాదు, నువ్వు సర్వజ్ఞురాలి, సర్వజ్ఞుని యొక్క భార్యవు. నువ్వేదో మామూలు స్త్రీలాగా స్త్రీ సహజమైనటువంటి బాధపడవలసినటువంటి అవసరం నీకు లేదు, నీ స్థానం సర్వజ్ఞుని యొక్క పత్నివి నువ్వు. మాభవత్వం ఖిన్న చిత్త ప్రాయశ్చిత్తం వదామితే, నీకు ప్రాయశ్చిత్తం చెబుతా కానీ నువ్వు మాత్రం బాధపడవద్దు అన్నాడు. తదా ప్రసన్న గిరిజ దయాం దృష్ట్వా శివశ్చ. అప్పుడు పార్వతీదేవి ప్రసన్నురాలై, ఆ శివుడు ఎంత దయ చూపాడు కదా, ప్రాయశ్చిత్తం చెబుతున్నాడు. దేవీ ప్రాహ తదా దేవం స్వామిన్మే సంశయం. ఇప్పుడు అడిగిందండి, ప్రాయశ్చిత్తం చెప్పారు, సరే నా సందేహం తీర్చండి. ఆమె వాళ్ళ ఎట్లా తెలిసినవి ఈ లక్ష్మికి కథలు అని భర్తను అడిగింది. నీ నువ్వు ఒక్కడికే తెలుసు, నీ అర్ధస్వ దేహంలో ఉండేదాన్ని కాబట్టి నాకు నీ ఒక్కడికే ఈ కథలన్నీ తెలుసు. నీ యొక్క అర్ధదేహంలో ఉన్నప్పటికీ నాకు కూడా తెలియదు. ఆమె పార్వతికి కూడా తెలియదు కదా, తెలియనివి కదా ఆయన చెప్పినటువంటిది. నీ అర్థ భాగిని అయినప్పటికీ, భాగస్వామిని అయినప్పటికీ నాకే తెలియవు ఆ కథ, ఎలా తెలిసిన ఈ లక్ష్మికి. ఏతత్ కల్ప రమా చేయం ప్రాక్కథ యవదత్ కథం. ఇవేమీ ఈ కల్పంలోనివి కాదు, ఈ లక్ష్మీదేవి ఈ కల్పంలో ఉన్న లక్ష్మీమే. ఇది ఎప్పుడో 100 కల్పాలకు ముందు జరిగిన కథ, ఈ లక్ష్మికి ఎలా తెలిసినవి. నాకు సహజ ఈ రహస్యం చెప్పాలి, నా సంశయం తీర్చాలి అని. అప్పుడు భగవాన్ నవ్వుతూ పార్వతీదేవిని ఓదారుస్తూ, దేవి నకృజ్యసే చేత్వం వదామి ఏతద్ రహస్యకం, నేను చెప్తాను కానీ నువ్వు వెంటనే కోపం తెచ్చుకోకూడదు అన్నాడు. ఆయన ఎంత దయామయుడో చూడండి. వెంటనే కోపంతో ఏం చేస్తుందో వాళ్ళని, దగ్ధం చేస్తుందేమో చెప్పలేము, నేను చెప్తాను కానీ నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకుండా ఉంటే ఆ రహస్యం నీకు చెబుతాను అన్నాడు ఆయన. ఏవం వదంతం, అప్పుడు నేను కోపగించుకొని చెప్పు ప్రభు అన్నది. నేను ఎప్పుడైనా రహస్యం తెలుసుకోవాలని అడుగుతున్నా కానీ మీ ఆజ్ఞను ధిక్కరిస్తాను అన్నది. తదా ప్రాహ మహాదేవో రమాయై విష్ణుబోధనం, జరిగిందంతా చెప్పాడు. విష్ణుమూర్తినేమో అడగడం, ఇట్లా నేను సర్వజ్ఞుడు పార్వతికి తనకు జరిగింది కదా సంభాషణ అంతా, నైగమేయుడు మనవాడు మన అంటే అభిమానం, అతని దగ్గర తెలుసుకొని చెప్పమని చెప్పి చెప్పాడు కదా, మొత్తం జరిగిందంతా కూడా చెప్పిందండి. నైగమేయుడి వల్ల తెలిసినవి ఇట్లా అని చెప్పి చెప్పాడు, విస్తారంగా పార్వతీదేవి చెప్పాడు. తథా దేవి పరాక్రుద్ధ నైగమేయం రమాం హరిం, వెంటనే బాగా కోపం వచ్చింది ఆమె. ఘోరం శాపం దాతుమై చెత్తదా దేవో ఎవారయతో. చాలా భయంకరమైన శాపం ఇవ్వడానికి సిద్ధమైంది. తగ్గు తగ్గు, ఇవ్వవద్దు ఇవ్వవద్దు అని వారించాడు పరమేశ్వరుడు. దేవీ శాపం నముంచస్వ క్షమా సారాహి సాధవ. శాపములు ఇవ్వవద్దు. సాధువులైన వాళ్ళు ఓర్పుతో ఉంటారు, సజ్జన లక్షణం కాదు శాపాలు ఇవ్వడం అని చెప్పి ఆ రకంగా చేసి, త్వమీశ్వరీ లోకమాత తద్భక్తాస్తే త్వదాశ్రయ. ఈశ్వరుడు అంటే అందరినీ నియమించేవాడు, నియంత అందరికీ పైవాడు, అందరూ ఆయన ఆజ్ఞ అనుసరించి సంచరిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువాదులు అందరూ కూడా. నువ్వు ఈశ్వరుని యొక్క పత్నివి, నా అర్ధాంగివి, నువ్వు ఈశ్వరివి, నువ్వు జగన్మాతవి, వాళ్ళంతా నీ కుమారుల వంటి వాళ్ళు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. శాంతితాపి జగన్మాత శివం నత్వా క్షమాపయతు. అప్పుడు కొద్దిగా తగ్గింది జగన్మాత, నమస్కారం చేసింది, క్షమార్పణ వేడుకుంది కోపం వచ్చినందుకు. ఆయన ముందే చెప్పాడు కదా కోపగీతకుండా ఉంటే చెబుతానని. తవాపరాధిని జాత త్వేతే కారణమత్రవై రహస్యమావయో జ్ఞాతం కావేతౌ మారమాధవు. నీకు అపరాధం చేశారు వీళ్ళిద్దరు, వీళ్ళు ఈ ముగ్గురు. నేను అపరాధం చేశానంటే కారణం ఎవరు? పార్వతి అంటున్నది శివుడితో, నేను అపరాధం చేశాను ఈ విషయంలో, శివనింద చేశా, దానికి కారణం ఎవరు? ఈ ముగ్గురు, విష్ణువు లక్ష్మీదేవి ఈ నైగమేయుడు. మన రహస్యాన్ని వాళ్ళెవరు చెప్పడానికి ఆ లక్ష్మి కిన్ను విష్ణుమూర్తికి? ఈ నైగమేయుడు బాం మందబుద్ధి, ఎందుకు చెప్పాడు మనం మాట్లాడుకున్న విషయాలు మన దగ్గర ఉంటూ ఇక్కడ వాడు? తస్మాత్ శిక్షాచ కర్తవ్య త్రయాణం భయహేతవే. వీళ్ళని ఘోరమైన శాపం ఇవ్వను కానీ కొంత భయం అంటూ ఉండాలి వీళ్ళకి, మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా. అందువల్ల ఉన్నదే వదిలేస్తే ఇంకేముంది, మనం ఆ ప్రభు గారు ఏమన్నారులే అనుకుంటారు అందరూ కూడా. తప్పు చేసినప్పుడు శిక్ష అనేది ఉండాలి, లేకపోతే ఇంకా అది విశృంఖలంగా ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. అందువల్ల వీళ్ళని అంతేగాని ఇక్కడ శివుని మాట ధిక్కరించిందని అనుకోవద్దు. ఆమె ఇచ్చే శాపాలు కూడా లోకోపకారానికి ఉపకరించేటట్లుగా ఇచ్చిందనమాట ఆమె శాపాలు కూడా. ఈ శాపములు చెప్పుకొని తర్వాత కథ రేపు చెప్పుకుందాం. రహస్యాభావయో జ్ఞాతం కావేతౌ తస్మాత్ శిక్షాచ అన్నది. క్రోధో మహాన్మే జాతోపి తదాజ్ఞాం పాలనాయవై. నా కోపం వచ్చింది బాగా, మీ ఆజ్ఞని మరి నేను పాలించాలి కదా, అందువల్ల నేనే ఒక్కొక్క జన్మ వీళ్ళకి ఇస్తున్నాను అన్నది భూమి ఎందు. వీళ్ళ ముగ్గురికి కూడా, వీళ్ళ ముగ్గురు లేకపోతే ఎన్ని జన్మలు ఇచ్చేదో ఏం చేసేదో. పరమేశ్వరుడు అక్కడ వారించాడు కాబట్టి ఒక్క జన్మ భూమి ఎందు పుట్టేటట్టుగా వీళ్ళకి ఇస్తున్నానని చెప్పి భర్తతో చెప్పి నైగమేయుడిని, రమణి, విష్ణువుని, పార్వతీదేవి శపించింది. లక్ష్మీస్తో అచంచల భూత్వా గేహే గేహేషు సంచర. లక్ష్మి స్థిరమైన స్వభావం ఉండదు, చంచల స్వభావమై ఒకచోట ఉండదు, వాళ్ళేళ్లలో వీళ్ళేళ్లలో ఉంటూ ఉంటుంది. ఒకప్పుడు ఇంకొకళ్ళ ఇంట్లో బాగా ధనవంతుడు అవుతాడు, జీవితాంతం ఉంటుందే, మళ్ళీ వాడు కాస్త ఒక్క మళ్ళీ తగ్గిపోతూ ఉంటాడు, మళ్ళీ ఇంకోటింట్లో ఉంటుంది, ఇంకోటింట్లో ఉంటుంది, ఒకచోట ఉండదు, అందరిళ్లలో ఉంటుంది. కొంతకాలం వాడిని బాగా భోగాలతో అనుభవించేటట్లు చేస్తుంది, మళ్ళీ వాడిని దరిద్రుని చేస్తుంది, మళ్ళీ ఇంకో ఇంట్లో ఉంటుంది. ఇట్లా నువ్వే నువ్వు చంచల స్వభావరాలు పోయి ఇళ్ళల్లో తిరుగుతూ ఉండవని. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్యం ఉంటుంది. ఏకత్రస్థా నభూయాత్ త్వమంసే నైకేన భూపతే. నువ్వు మాత్రం ఒక చోట అంటూ ఉండవు, తిరుగుతూ ఉంటావు భూమి మీద ఒక అంశతో ఉండి అందరిళ్లలో తిరుగుతూ ఉంటావు. ఒక అంశతో వైకుంఠంలో ఉంటుంది 16 కళలు, ఒక అంశతో నువ్వు అట్లా ఉంటావు. తదా లోకాంతరే భిత్వం నితరా మాసురే గృహే. లోకాంతరాల్లో కూడా నువ్వు ఉంటావు భూమి మీదనే కాక, ముఖ్యంగా రాక్షసుల గృహాలలో ఉంటావు నువ్వు. అందుకే రాక్షసులు తపస్సులు చేసి ఆ దేవతల్ని వాళ్ళని జయించి అన్ని భోగాలు అనుభవించారు. రావణాసురుడు కానీ మిగిలిన మహిషాసురుడు కానీ అంత వైభవం అనుభవించారంటే ఏంటి కారణం అంటే నువ్వు ఎక్కువగా రాక్షసుల ఇళ్లలో ఉండు అన్నది. ఇతర లోకాల్లో కూడా ఒక అంశతో అట్లా ఉంటూ ఉంటావని ఎక్కువగా అని ఈ రకంగా శపించేసింది. విష్ణుమూర్తిని ఏమన్నదే అంటే, ఉపాయవక్త లక్ష్మీస్తౌ భూమౌ విప్రతనుర్భవ. ఉపాయం చెప్పిన వాడివి నువ్వే లక్ష్మీదేవికి, నువ్వు భూమి ఎందు బ్రాహ్మణుడి వైపు పుట్టువు అన్నది. వ్యాసోపి
భూమవుతే తత్ర గర్వభంగో భవేంద్రవం. నువ్వు వ్యాసుడుగా అవతరిస్తావు భూమండలంలో, నీకు అప్పుడు గర్వభంగం అవుతుంది అని. ఇదే అన్నమాట శ్రీ మహావిష్ణువు ఇక్కడికి రావడానికి కారణం ఈ కల్పంలో. ఆ తర్వాతనే ఏవం సత్వ, ఇలాంటి కల్పాలు చాలా అయినాయి లేండి, ఏ కల్పంలోనూ చెప్పలేము ఇది. ఇలాంటి కలియుగాలు ద్వాపరయుగాలు ఎన్నో వచ్చినాయి కదా. ఏవం సత్వ హరిం పశ్చాత్ నైగమేయం, తర్వాత ఈ నైగమేయుణ్ణి అప్రమేయేన. నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే మా గణాన్ని పోయి మా సాన్నిహిత్యంలో ఉంటున్నావు, ఎంత పుణ్యమో చేసుకుంటే. పైశూన్య దోషాత్ సాడీలు చెప్పావు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి చెప్పావు, అవి చెప్పకూడదండి, అది ఎంత మహాపాపం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు. తోమపి భూమవు విప్రతనుర్భవ, నీవు కూడా బ్రాహ్మణుడివై పుట్టు. ఏవం శప్త్వా తదా గౌరీ పరమే శమపృచ్ఛత, ఈ రకంగా శపించేసి పరమేశ్వరుడితో అంటున్నది. ప్రాయశ్చిత్తం వద విభో ఏనాహం తారితాభవ, నాకు ప్రాయశ్చిత్తం చెప్పు నేను ఎలా తరిస్తాను అని. నీ పాపము నుండి, ఈ మహాపాపము నుండి నేను వెంటనే నేను ఎలా తరిస్తానో దయాసముద్రుడా చెప్పమని. అప్పుడు పరమేశ్వరుడు పరమాత్మ కొద్దిసేపు ఒక్క క్షణం ఆలోచించి చెబుతున్నాడండి, శృణుదేవి ప్రవక్ష్యామి రహస్యం అతిగోపితం, నేను చెప్పేది చాలా రహస్యం. అప్పటికి ఎవరికి తెలియనిది, ఫస్ట్ పార్వతీదేవికే చెప్పాడు, ఇంకా తర్వాత క్రమక్రమంగా తెలుసుకుంటూ వచ్చిందనమాట. అందువల్ల నేను పరమరహస్యం చెబుతున్నాను, చాలా రహస్యమైంది. సర్వేషాం పాపజాతానాం కాశీ నిష్కృతికారిక, పాపులందరికీ ఎన్ని పాపాలన్నా చేయనివ్వండి, పాపములన్నిటికీ నిష్కృతి ఏది ఒక కాశీకాపట్నమే, అంతకంటే గొప్పది పాపములను పోగొట్టడంలో కాశీ కంటే గొప్పది లేదు. మమాపరాధ దోషస్య తయాపి నహి నిష్కృతి, అందులోనే నా అపరాధం కనుక చేసినట్లయితే వాళ్ళకి అసలు నిష్కృతి ఉండదు, అందులో కాశీలో చేస్తే కానీ ఎక్కడైనా సరే నా అపరాధ దోషానికి ఆ కాశీలో కూడా నివృత్తి లేదు. తదాపి వచ్చే గుహ్యంతే కాశ్యాం కేదార సన్నిధి, అయినప్పటికీ రహస్యం చెబుతున్నాను నా శివాపరాధానికి ఎక్కడా విముక్తి లేదు, కాశీలో కూడా లేదు, కానీ ఒక రహస్యం ఉన్నది, అది ఒక్క చోట మాత్రమే ఉంది, అది నీకు చెబుతున్నాను విను. తదాపి వచ్చే గుహ్యంతే కాశ్యాం కేదార సన్నిధౌ, కాశీలో కేదారేశ్వరుడి దగ్గర ఒక తీర్థం ఉన్నది, నా తీర్థం రేతోదక తీర్థం, పాపములు పోగొడుతుంది కాబట్టి హరపాప తీర్థం, నీకు తెలియటానికి ఇన్నిసార్లు మళ్ళీ చెబుతున్నా, గౌరీ స్నానం చేసింది కాబట్టి కుండలం పడింది కాబట్టి గౌరీ కుండం, గౌరీ స్నానం చేయటం వల్ల ఆమె పేరుతో గౌరీ కుండం, అక్కడ కుండలం పడింది కాబట్టి చెవిమణి ప్రాచీన మణికర్ణిక, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి, అది చాలా ప్రాచీనమైంది, రహస్యంగా ఉంది. శివాపరాధాత్ పాపం కిమన్యదస్తి జగత్యురు, శివాపరాధం కంటే గొప్ప పాపం ఇంక ఏదీ లేదు ఈ ప్రపంచంలో. తత్రాపి కాశ్యగం శ్రేష్టం దుర్నోజ్యం జన్మకోటివి, అందులో కూడా కాశీలో కనుక చేస్తే ఆ పాపం చాలా గొప్పది, కోటి జన్మలు ఎత్తినా అది పోదు. తాదృశానాంచ పాపానాం ధ్వంసకం తీర్థముత్తమం, అంటే శివాపరాధం చేసినా పోతుంది, కాశీలో అపరాధాలు చేసినా పోతుంది, కాశీని నిందించిన వీటన్నిటికీ కూడా ముక్తిని కలిగించేటువంటిది కేదారేశ్వరుడు ముందున్నటువంటి హరం పాప తీర్థం, ఆ గౌరీ కుండం, రేతోదకం అని ఎందుకు వచ్చిందో చెప్పా మొదటి రోజు. అగ్నికి తన రేత వీర్యాన్ని ఇస్తూ ఉంటే అక్కడ నుంచి కొంత చింది వచ్చి ఇక్కడ హిమాలయాల మీద పడేది ఒక తీర్థం అయిందని, ఆ శివుని యొక్క రేతస్సు అని మొదటి రోజే చెప్పాం. మొదటి నుంచి వింటే కానీ కథకు లింకులు ఉంటూ ఉంటాయి. ప్రాచీనం గోపితమ్మయ శివాపరాధాత్ పాపం కిమన్య, తర్వాత తాదృశ అనాంచ పాపాన, అటువంటి పాపములకు కూడా పోగొడుతుంది, అది ధ్వంసం చేస్తుంది, అది ఉత్తమ తీర్థం. నాకు మాత్రమే ఆ తీర్థం యొక్క వైభవం తెలుసు, ఇంతవరకు ఎవ్వరికీ ఆ రహస్యం నేను చెప్పలేదు. కళయా పంచదశ్య లింగే, నేను అక్కడ 15 కళలతో ఆ కేదారేశ్వరులో ఉంటా, హిమాలయాలలో ఒక్క కళతోటే ఉంటా. కలయికయా హిమాద్రౌ సోవసన్ కాశ్యాంతు పూర్వత, ఒక్క కళతోటే ఉంటూ ఉంటా. కాశీలోనే కేదారేశ్వరుడికి తూర్పు వైపున హరం పాపము అనే పేరుతో ఉన్నది, అసలు పేరు దాని పేరు రేతోదకం, దాన్ని పాపములు పోగొడుతుంది కాబట్టి హరం పాపము. అనేక తీర్థ ఇక్కడ అలకనంద మొదలైన 5 నదులు వచ్చి అలకనందలో కలిసినాయని చెప్పి చెప్పుకున్నాం, హిమాలయ కేదారుని వర్ణిస్తూ మొదటి రోజు ఆ నదులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తత్ర తీర్థం గుక్ష్యం మదగ, ఆ తీర్థము చాలా రహస్యమైంది, నా పాపములను నా అపరాధములను పోగొట్టేటువంటిది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ తీర్థ స్నానం చెయ్యి, తర్వాత నేను ఎప్పుడు కూడా కేదారలింగంలో ఉంటూ ఉంటాను. దృష్ట్వా త్వం లింగరూపం మాం సంపూజ్యచ యథావిధి, అక్కడ నన్ను చూడు, నాకు నమస్కరించు, నాకు బాగా పూజలు చేయి. శ్రావణ మాసంలో మొదలుకొని, శ్రావణ మాసం మొదలుకొని 12 సంవత్సరాలు అక్కడ ఉండి స్నానం చేయి. ఆగతోయం నభో మాస, వచ్చేసింది ఇప్పుడు ఆ శ్రావణ మాసం వచ్చేసింది ఆయన చెప్పే సమయంలో అన్నమాట. శ్వః ప్రారభ్య సమాచర, రేపటి నుంచి ప్రారంభించి నువ్వు ఈ దీక్ష తీసుకో అన్నాడు కాశీకి వెళ్ళి. తత్రాపి వార ఇందోర్వై, రేపు వారం ఏమిటో తెలుసా? సోమవారం. మేము అంతకే ఎప్పుడు కూడా సోమవారం ఇంద్రుడికి శివుడికి ప్రీతికరమే, కాశీఖండము సోమవారమే ప్రారంభించాం. అందులో ఇది కేదారేశ్వర మహాత్యం కదా, అందువల్ల సోమవారం ప్రారంభించడం జరిగింది. నభో మాస తత్రాపి వారాస్తు ఇందోర్వై, ఇందువాసరం తన్మాస్యా సర్వపాపకా, అందువల్ల పాపములన్నీ పోతాయి. కేదారస్య ఇందువారే త్వం మహాపూజాం సమాచర, కేదారుడికి సోమవారం నాడు మహాపూజ చేయి. సోమవారంలో మహాపూజ గనక చేసినట్లయితే, ఒక్కసారైనా సోమవారం నాడు మహాపూజ చేస్తే, ఏ సోమవారమైనా పర్ల, ముఖ్యంగా శ్రావణ మాసంలో చేస్తే, ముచ్యంతే నాత్ర సందేహో దేవి సత్యం మహా మమాగస, ఏమాత్రం సందేహం లేదు, నా అపరాధము నుండి ముక్తులవుతూ ఉంటారు. ఇది శంభువచ శ్రుత్వ కాశీం గంతం కృతోద్యమాం నాగమయో రమా విష్ణుస్త్రయో నత్వా శివపదే. వాళ్ళ ముగ్గురు వచ్చారు, నేను కాశీ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే విష్ణువు లక్ష్మీదేవిను, నైగమేయుడు వచ్చి పార్వతీదేవిని, శివుణ్ణి మమ్మల్ని తరింపజేయాలి అని చెప్పి ప్రార్థించారన్నమాట. పరమాత్మ అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చూచి వీళ్ళని కూడా అనుగ్రహించు, తరింపజేయ అన్నట్ట. అప్పుడు దేవి దయాదృష్టితో విష్ణుమూర్తిని చూచింది, లక్ష్మిని చూచింది. ఎప్పుడు కూడానే కోపం, అంత కోపం పనికిరాదు, వెంటనే ఒకవేళ వచ్చినా వెంటనే తగ్గిపోవాలి. ఆ కోపం అనేటువంటిది అరిషడ్వర్గంలో క్రోధం కూడా ఉంది. కామక్రోధ, కామయేష, క్రోధయేష, లోభం, ఇవన్నీ చాలా చాలా ప్రమాదకరమైనటువంటివి. అందువల్ల చాలా ఇదిగా కోపం అనేటువంటిది అసలు పనికిరాదు. అందువల్లనే ఆయన చూడండి మరి ఎంత శాంతంగా అంటున్నాడు. తదా దేవి వీళ్ళని, అప్పుడు లక్ష్మీదేవి దయాదృష్టితో సూచి అంటున్నదండి, తనకి ఇంత ఇది చేసిన 12 ఏళ్ళు తన భర్తను విడిచిపెట్టి కాశీలో ఉండాల్సి వచ్చింది, 12 సంవత్సరాలు అయినా చూడండి ఎంత దయతో, మరి భక్తులంటే ఎంత అనుగ్రహమో పార్వతీ పరమేశ్వరులకు, ఎంత దయాళువులో చూడండి. నువ్వు మా ఓ విష్ణు, నువ్వు మానవ శరీరం పొందు, లోకోపకారం చేయి, మానవ శరీరాన్ని పొంది నువ్వు పరాశరుడికి సత్యవతిని నెపంగా చేసుకొని నా ఆజ్ఞతో పుడతావు. నువ్వు భూమండలంలో వేదములన్నీ విభజిస్తావు, పురాణాలు ఎప్పుడో ఉంటే అవన్నీ కూడా తికమకలైపోయి అంత కొద్దిగా భ్రష్టమై నష్టమై ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నేను నవీకరించు, పురాణాలన్నిటినీ కూడా. ఆ రకంగా నువ్వు లోకోపకారం చేసి శివాపరాధము నుండి విముక్తుడి పొందుతావు అని శాపమిచ్చిన పెద్దగా భయం, బాగా ఈ శాపం ఇవ్వబోయింది. శివుని యొక్క ఆజ్ఞ ప్రకారం కోపం తగ్గించుకొని ఒక జన్మకే ఇచ్చింది, ఇంకా దయదూడు అండి ఆమె దయ, లోకోపకారం కొరకు దాన్ని మార్చేసింది. జగత్తుకు, లోకానికి ఉపకారం జరగాలి, ఈ పురాణాలు ఎందుకండి? వాళ్ళ కోపం కూడా అంటే పెద్దవాళ్ళ కోపాలు వచ్చినా శాపాలు వచ్చినా అవన్నీ లోకోపకారమే. పార్వతికి కూడా కోపం రావడం ఏంటి, శాపం ఇచ్చింది ఏమన్నా, మన కొరకే, మనం తరించడానికే ఈ కథ, ఈ పురాణాలన్నీ ఎందుకు వచ్చినాయి, మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, తరించడానికి సూక్ష్మ శాస్త్రం చెప్పారు, కాశీ వెళ్ళండి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పి. అందుకన్నమాట ఆ రకంగా నువ్వు లోకోపకారం చేయను ఆయన. కాలపాకేన లుప్తం, శాస్త్రాలన్నీ కొంత బాగా కొన్ని యుగాలు అయ్యేటప్పటికీ అది ఎంత లుప్తమైపోయింది, దాన్ని ఎంత నవీకరించు. ఆ రకంగా నువ్వు లోకోపకారం చేసి శివాపరాధం నుండి నువ్వు బయటపడతావు. తర్వాత శివోపదేష్టేత్వం తీర్థే, శివుడు ఇప్పుడు చెప్పాడే ఆ తీర్థంలో స్నానం చేసి శివాపరాధము నుండి నువ్వు కూడా ఈ గౌరీకుండంలో స్నానం చేయి, అక్కడదే ఆ అరపాప తీర్థంలో ముక్తో మన్వ, నువ్వు ముక్తుడు అయిపోతాడు శివాపరాధం నుండి. ఒక మన్వంతరం అక్కడే వైవస్వత మన్వంతరం కదా ఇది, ఈ మన్వంతరం అంతా అక్కడే ఉంటాడు ఆయన. తర్వాత మా యొక్క ధామానికి నువ్వు వస్తావు పోమనవును, ఇక్కడికి కైలాసానికి వచ్చేసేస్తావు. రమేత్వం చెంచలా నిత్యం సంపద్రూప జగ, అంటే ఇదివరకు శాపాలు ఇచ్చినప్పుడు వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు వాళ్ళు, తెలియని వాళ్ళు కాదు కదా, తెలుసుకొని వచ్చి ప్రార్థించారు. ఆమె చెబుతున్నది, నువ్వు మాత్రం నువ్వు చెంచల స్వభావరాలు అవుతావు, సంపద్రూపంలో 3 లోకాలలోనూ ఉంటూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు, నీకు ఒక చోట స్థానం అంటూ ఉండదు. దేవత్రియం మనుష్యేషు ఆసురేషు, దేవతల్లో పశుపక్ష్యాదుల్లో డబ్బే అనుకోవాకండి సంపద అంటే, విద్య ఉన్న ఆహారం దొరికిన ఇవన్నీ సంపదలే. వీటన్నిటిలో కూడా నువ్వు మనుషులయందు రాక్షసులయందు విశేషంగా నువ్వు ఉంటూ ఉంటావు, ఒక్క అంశతో ఉంటూ ఉంటావు. ఇట్లా ఈ రకంగా ఇదంతా లోకోపకారం కొరకు ఈ రకంగా నువ్వు ఉంటావు. ఆ సంపద ఉంటేగా వీళ్ళందరూ బాగా సుఖాలు అనుభవించేది, ఆ శాపాన్ని కూడా లోకోపకారం కొరకు మార్చిందనమాట. తేనం వచ్చేసే అప్పుడు నువ్వు శివుని యొక్క అపరాధం నుండి ముక్తురాలు అవుతావు. తవ భర్త పూర్వమేవ ఈశ ఆజ్ఞయా వ్యాస వ్యాసనామత, నీ భర్త ఉన్నాడే పూర్వమే ఈశ్వరుడి ఆజ్ఞతో వ్యాసుడనే పేరుతో ఆయన జన్మిస్తాడు. తద్గర్వభంగ కార్యోమే భూమవు తత్కారణం శృణు. వ్యాసుడికి ఇప్పుడు గర్వభంగం చేయాలి భూమి యందు. ఎందువల్ల వ్యాసుడు కారణం ఏంటి? ఈయనేగా చెప్పింది ఉపాయం, ఒక్కటి మాత్రం చేస్తున్నది వ్యాసుడికి అక్కడ గర్వభంగం నేను చేయాలి. తవ భర్త నీ భర్త ఉన్నాడే విష్ణు, వేదశాస్త్ర స్థాపనం కొరకు శివాజ్ఞలో శివాజ్ఞ చేత భూమి యందు అవతరిస్తూ ఉంటాడు. వేదములు పురాణాలు ఇవన్నీ కూడా అవన్నీ లుప్తమైపోతే మళ్ళీ దాన్ని అందుకని నియమించాడు నా భర్త. వ్యాసవుడు అనే పేరుతో ఉంటూ ఉంటాడు. కాశీ పౌరులందరినీ కూడా విష్ణువు శపిస్తాడు. తర్వాత కాశీ నుంచి గెంటి వేయబడతాడు విశ్వేశ్వరుడి కోపం వచ్చి. ఆ తర్వాత మళ్ళీ నేనే కాస్త దయదలిచి చెప్పేటప్పుడు శివుడు శివుణ్ణి ప్రార్థించాను. మంచి రోజు రావద్దులే రాకపోయినా పుణ్యపు రోజుల్లో అంటే పర్వదినాల్లో మహాశివరాత్రులు సోమవారాలు పర్వదినాలలో వచ్చిపోయేటట్లుగా వ్యాసుడిని వ్యాసుడు అందుకే కాశీకి అవతల ఉంటాడు ఒడ్డున. అప్పుడప్పుడు పుణ్యదినాలలో వచ్చేటట్లు అనుగ్రహిస్తాడు. రాబోయేదంతా చెప్పింది, నువ్వు గంగా అవతల దేవుడిలో ఉంటూ ఉంటావు, వ్యాసుడు అనే పేరుతో ఉంటావు, మహాగర్వంతో ఉంటాడు. నువ్వు ఇక్కడే నేను ఆయనకి ఈయన శపించి ఎప్పుడైతే వ్యాసుడిని కాశీ నుంచి బయటికి పంపించారుగా ఆయన గర్విష్ఠి అయినాడు. నేను మామూలు వాడినే అంతా ఇంతవాడిని అని చెప్పి ఆ గర్వంతో ఏం చేశాడే అంటే నేనున్న చోటే కాశీ అవుతుంది అనుకున్నట్ట అని నేనే కాశీని దీన్ని చేస్తాను అనుకున్నాడు. కాశీ గతాఖిల క్షేత్ర లింగ తీర్థార్షి దేవత, కాశీలో ఉన్న లింగాలు తీర్థాలు అన్నీ ఇప్పుడు నేను ఇక్కడ సృష్టిస్తానన్నాడు వేదవ్యాసుడు. అండి గంగా అవతలకి వెళ్ళి దాన్నే కాశీని చేస్తానన్నాడు, అక్కడే అన్ని కాశీకి ఉన్న మహిమ నేను తెస్తానన్నాడు, ఆ లింగాలు ఆ తీర్థాలని దేవతల్ని ఇక్కడ నేను కల్పిస్తానన్నాడు. పురాణం లోకముక్తిదం, నేను పురాణం కూడా రాస్తాను ఈ కాశీని గురించి. ప్రమాణం మధ్వచో లోకే నో చేత్తాన్ కోహి విశ్వమే విశ్వసే. నాప్పటికే నా మాట అంటే లోకంలో విశ్వాసం ఉంది, ఇంకా ఇతరులు చెప్పిన మాటలు ఏం వింటారు? మన్నిరాకరణ తస్యా ప్రతి కాశీ భవంతి, నన్ను కాశీ నుంచి బయటికి పంపించాడు కాబట్టి నా నిరాకరణ వలన అతనికి నేను ఎదురుగుండా మళ్ళీ పోటీగా మరొక కాశీని నిర్మిస్తాను అన్నాడు. ఆ తర్వాత రేపు చెప్పుకుందాం. స్వస్తి.